சபாயை நமஹ. ஸ்ரீ மகாகணாதிபதயே நமஹ. ஸ்ரீ மகாசரஸ்வத்யே நமஹ. ஸ்ரீ சிவாய விஷ்ணுரூபாய குரவே நமஹ. ஸ்ரீ மகாகாளி மகாலட்சுமி மகாசரஸ்வதி ஸ்வரூப ஜெகதம்பாயே நமஹ. விஸ்வேஷம் மாதவண்டுண்டிம் தண்டபாணிஞ்ச பைரவம் வந்தே காசீம் குஹாம் கங்காம் பவானீம் மணிகர்ணிகாம் பூமிஷ்டாபி நயாத்ர பூஹு த்ரிதிவதோப்சுச்சை ரதஸ்தாபியா யா பத்தா புவி முக்திதாஸ்யுர் அமிர்தம் யஸ்யாம்ருதாஜந்தவ யா நித்யம் த்ரிஜகத் பவித்ர தடினீ தீரே சுரை சேவியதே சா காசி திரிபுராரிராஜநகரே பாயாதபாய ஜெகத் ஆனந்தமானந்தவனே வசந்தம் ஆனந்தகந்தம் ஹதபாபபிருந்தம் வாராணசீநாதமநாதநாதம் ஸ்ரீவிஸ்வநாதம் சரணம் பிரபத்யே. ஓம் நம புண்டரீகாட்ச பாக்யாந்தஸ்ய உச்சதாயினே சஹஸ்ரசீர்ஷா புருஷ சஹஸ்ராட்ச சஹஸ்ரபாத் நமாமி தே பதத்வந்த்வம் சர்வத்வந்த்வ நிவாரகம் நிர்த்வந்த்வயாதியா விஷ்ணோ ஜிஷ்ணுவாதிசுரவந்திதா மாதர்பவானி தவ பாதரஜோ பவானி மாதர்பவானி தவ தாசதரோ பவானி மாதர்பவானி நபவானி யதா பவேஸ்மின் த்வத்வாக்பவான்யனுதினம் நபுனர்பவானி. அன்னபூர்ணே சதா பூர்ணே சங்கர பிராணவல்லபே ஞான வைராக்ய சித்யர்த்தம் பிக்ஷாம் தேஹி ச பார்வதி. தேவி சுரேஸ்வரி பகவதி கங்கே த்ரிபுவன தாரிணி தரள தரங்கே சங்கர மௌளி விஹாரிணி விமலே மம மதிராஸ்தம் தவ சரணயுகளே. டுண்டிராஜம் கணேசானம் சர்வ விக்னௌக நாசனம் தம் வந்தே விஸ்வநாதஸ்ய பிரியபுத்ரம் சிவாப்தயே தேவராஜ சேவியமான பாவனாங்கிரி பங்கஜம் வியாழயஜ்ஞ சூத்ரமிந்துசேகரம் கிருபாகரம் நாரதாதி யோகி பிருந்த வந்திதம் திகம்பரம் காசிகாபுராதிநாத காலபைரவம் பஜே காசிகாபுராதிநாத காலபைரவம் பஜே. ரத்னபத்ராங்கஜோத்பூதம் பூர்ணபத்ரசுதோத்தமம் விஸ்வேஸ்வர பிரியம் யக்ஷம் வந்தேஹம் தண்டநாயகம் ஸ்ரீ சர்வௌகநாசினீம் தேவீம் நமாமி மணிகர்ணிகாம் மோட்சதாத்ரீம் பூததமாம் ஸ்ரேயோ ரூபாம் சிவப்ரியம் சாரதா சாரதாம்போஜ வதனா வதனம்புஜே சர்வதா சர்வதா அஸ்மாகம் சந்நிதி சந்நிதிம் க்ரியாத் குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணாம் நிதயே சர்வ வித்யானாம் தட்சிணாமூர்த்தயே நமஹ. யாசம் வசிஷ்ட நப்தாரம் சக்தே பௌத்திர மகல்மஷம் பராசராத்மஜம் வந்தே சுகதாதம் தபோநிதிம் ஸ்ருதி ஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத் பாத சங்கரம் லோகசங்கரம் நாராயண சமாரம்பாம் வியாச சங்கர மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தம் வந்தே குரு பரம்பரம். அஜ்ஞானாம் ஜாஹ்னவீ தீர்த்தம் விஜயா தீர்த்தம் விவேகினம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதீ தீர்த்தமாஸ்ரயே. ஸ்ரீ ஸ்ரீ பாரதீ தீர்த்த மகாஸ்வாமி ஸ்ரீச்சரணுல பாதபத்மமுலகு ஸ்ரீ ஸ்ரீ விசுசேகர பாரதீ சுவாமுல பாதபத்மமுலகு சாஷ்டாங்க பிரணாமமுல ஆச்சரிஞ்சு 16வ ரோஜு காசி வேதவியாச பிரோக்தமையின ஸ்கந்த புராணாந்தர்கத காசிகண்டன்லோ 31வ அத்தியாயம் பிராரம்பிச்சுக்கிட்டு உண்ணும். நின்னட்டி நின்ன மொன்ன ரெண்டு ரோஜுலு கூட பரம பாவனி அயின த்ரிலோக பாவனி அயினட்டுவண்டி சாட்சாத்து பரபிரம்மஸ்வரூபிணி அயினட்டுவண்டி மோட்சதாத்ரி அயினட்டுவண்டி கங்கா மகாமாத யொக்க பவித்திரமையினட்டுவண்டி சரித்திரను பிரபாவாన్ని మనమంతా కూడా వివరించుకున్నాం. 30వ అధ్యాయం అండి, 30వ అధ్యాయం. అత 30వ అధ్యాయ కుమారస్వామి చెబుతూ ఉన్నారు అగస్త్యుల వారికి. పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుతో చెప్పినటువంటి విషయాల్ని, మళ్ళీ తర్వాత ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో వివరించారు. ఆ విషయాలన్నీ కూడా పరమేశ్వరుని యొక్క ఉత్సంగంలో కూర్చొని విన్నటువంటి కుమారస్వామి కాశీ విరహ బాధతో పరితపిల్లుతూ ఉన్నటువంటి అగస్త్య మహర్షికి చెబుతూ ఉన్నారు. ఈ కాశీ యొక్క విశేషాలన్నీ కూడా చెబుతూ ఉన్నారు. భగీరథుడు, సూర్యవంశరాజు అయినటువంటి భగీరథుడు బ్రాహ్మణుడైనటువంటి కపిల మహర్షి యొక్క శాపం వల్ల నిర్దగ్ధులై దుర్గతుల పాలైనటువంటి తన యొక్క పితామహులను 60,000 మందిని కూడా ఉద్ధరించాలనేటువంటి కారణంగా ఆ గంగానదిని ముల్లోకముల యొక్క హితం కొరకని చెప్పి చిన్నగా కాశీదాకా మణికర్ణిక దాకా తీసుకొని వచ్చాడు. సమానైషీత్ తతో గంగాం యత్రాసీత్ మణికర్ణిక, మణికర్ణిక వరకు తీసుకొని వచ్చాడు వారణాసిలో. అసలే మొట్టమొదటిది ఆనందకాననం, అందువల్ల పరబ్రహ్మస్వరూపం మోక్షాన్ని ఇస్తూ ఉన్నది సర్వులకు, సర్వప్రాణులకు ఆనందం స్వరూపమైనటువంటి ముక్తిని అనుగ్రహిస్తూ ఉంది. తర్వాత శ్రీ మహావిష్ణువు తపస్సు చేసి చక్ర పుష్కరిణి త్రవ్వారు, దానివల్ల ఇంకా దానికి ప్రాముఖ్యం వచ్చింది. ఆ తర్వాత పరమేశ్వరుని యొక్క మణికర్ణిక పడింది, ఇంకా దానికి ప్రాముఖ్యం వచ్చింది. ఆ తర్వాత గంగానది వచ్చి చేరింది, ఇంకా ప్రాముఖ్యం వచ్చింది. అసలే ఆనందవనం ఆనంద స్వరూపమే. ఇన్ని రకాల ఆ గంగ రావడం వల్ల దాని యొక్క ఆధిక్యం, దాని యొక్క ప్రభావం ఇంకా అతిశయంగా అతిశయమైంది. సాక్షాత్తు ఆనందకాననం అంటే పరబ్రహ్మైక సుక్షేత్రం లీలామోక్ష సమర్పకం. పరబ్రహ్మ స్వరూపమైన సుక్షేత్రం అది, అది లీలగా మోక్షాన్ని ఇస్తుంది. దానికి ఏమి శ్రమ అవసరంలా, కేవలం కాశీలో ఉండి మరణ మాత్రం చేతనే ఉండేవారికి తారక మంత్రోపదేశం చేత అజ్ఞాన నివారకమైనటువంటి ఆ జ్ఞాన అనుభవంలోనికి తీసుకొని వచ్చేసి ముక్తిని ఇస్తూ ఉంటుంది. ఆయన భగీరథుడు వస్తూ ఉంటే ముందు ఆయన వెంట గంగానది ఆ రకంగా వారాణసికి చేరుకుంది. ఆ కాశీ అనేటువంటి ఆ పేరుకు మరొక అర్థం చెబుతున్నాడు. ఇదివరకు ఒక అర్థం చెప్పారు. ఏదైతే మన అందరం కూడా వాక్కులకు వర్ణించడానికి వీలు లేనటువంటిది, వాచామగోచరమైనటువంటి ఏ పరబ్రహ్మ తత్వం ఉన్నదో అదే ఆ పరంజ్యోతియే కాశీ, పంచక్రోశాత్మకమైన కాశీ అంతా ఆక్రమించి ఉన్నది అని గతంలో చెప్పడం జరిగింది. ఆ పరంజ్యోతియే ఇక్కడ కాశ్యతే అంటే ప్రకాశిస్తున్నది, ఆ కారణంగా ఇది కాశీ అని చెప్పారు. దానికి మరొక అర్థాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నారు. నిర్వాణ కాశనాద్యత్ర కాశీతి ప్రథితాపురి. నిర్వాణం అంటే మోక్షం, మోక్షమును కాశాత్ అంటే ప్రకాశింపజేస్తుంది అంటే ప్రాప్తింపజేస్తుంది, ఆ కారణంగా కాశీ అని పేరు వచ్చింది. ఏదండి, ఏది కావాలనుకుంటే అది మనకు ప్రకాశింపజేస్తుంది. సర్వార్థ ప్రకాశిని కాశీ అంటాడు మరొక చోట, అంటే 4 పురుషార్థములను ప్రకాశింపజేస్తుంది, అందువల్ల ఇది కాశీ అని చెబుతూ ఉంటారన్నమాట. అవిముక్తం మహాక్షేత్రం నా ముక్తం శంభునా క్వచిత్. ఇంకా దీని ప్రత్యేకత ఏంటి, ఆ పరమేశ్వరుడు తన యొక్క శక్తి అయినటువంటి ఉమాదేవితో కూడా ఎప్పుడూ కూడా ఈ కాశీని విడిచిపెట్టాడు, అందువల్ల ఇది పరమక్షేత్రమైంది. అసలే మొట్టమొదటనే అసలే ఆనందవనమే స్వచ్ఛమైనటువంటి ఆ బంగారంతో సమానమైంది. ఆ తర్వాత వజ్రరత్నములు కూడా దానితో కలిస్తే ఎలా ఉంటుందో, ఇవన్నీ కలిసేటప్పటికీ ఆ రకంగా ఆ అవిముక్తానికి ఆ కాశీకి అంత ప్రాముఖ్యం వచ్చింది. చక్రపుష్కరిణి తీర్థం అంతకుముందే ఉన్నది, తర్వాత శివుని యొక్క కర్ణాభరణం పడింది, ఇంకా శివునికి ఆలయమైనటువంటి అవిముక్త క్షేత్రంలో ఆనందకాననంలో అసలు మొదటి నుంచి ముక్తి ఉన్నది. గంగా ఆగమనం వల్ల, ఆ మణికర్ణిక వల్ల, వీటన్నిటి వల్ల కాశీ యొక్క ప్రభావం పెరిగింది. దేవతలు కూడా ఆ క్షేత్రానికి పొందశక్యం కానటువంటి మహాప్రభావ సంపన్నమైందయ్యా. మనం పాపములు చేయనివ్వండి, పుణ్యములు చేయండి, కాశీ సంస్థ తా క్షణాత్ అమృతో భవే. కాశీలో ఉండేవాడు ఒక్క క్షణంలోనే అమృతత్వాన్ని పొందుతాడు అని. ఇక్కడ సంస్థి అంటే కాశీస్థ అనలా, కాశీలో ఉండేవాడు అనలా, సంస్థ అన్నాడు. అంటే సమ్యక్ స్థ సంస్థ అని, బాగా ఉండేవాడు అంటే అక్కడ సధర్మాచరణం చేస్తూ శమధమాది గుణ సంపత్తిని కూడా అన్నీ కూడా మనం ఆచరిస్తూ ఉండేటువంటి వాడు అని అక్కడ మనం అర్థం చెప్పుకోవాలి. సంస్థ ఊరికే ఉండేవాడు అనకుండా సమ్యక్ స్థిత అని ఆ పదాన్ని వాడారు ఇక్కడ వేదవ్యాసుల వారు. అంటే మన స్వధర్మాన్ని పాటిస్తూ శమధమాది గుణ సంపత్తి కలిగి కాశీలో ఉండేవాళ్ళు ఏ నియమాలు పాటించాలో ఆ నియమాలు పాటిస్తూ ఆ రకంగా ఉండేటువంటి వాళ్ళు వెంటనే అమృతత్వాన్ని పొందుతారు. అక్కడ మనకు సాంఖ్యయోగం అవసరం లేదు. ఆత్మానాత్మ వివేకం సాంఖ్యయోగం అంటే ఆ సాంఖ్యయోగం లేకుండానే, అలాగే జీవబ్రహ్మైక్య సంబంధమైన జ్ఞానం లేకుండా, ఆ జ్ఞానమంతా కూడా పరబ్రహ్మ జ్ఞానం యొక్క అభ్యాసం చేయకుండానే కాశీలో చక్కగా విధి విధానంగా ఉండేవాడు అమృతత్వాన్ని పొందుతాడు అని కొన్ని శ్లోకాలు చెబుతూ ఉన్నారు. అసలు జన్మలకు కారణమైనటువంటిది కర్మలు. కర్మ నిర్మూలనవత వినా జ్ఞానేన కుంభజ శశిమౌళి ప్రసాదేన కాశీ సంస్థో అమృతో భవేత్. కర్మ నిర్మూలనం కావాలంటే ఆత్మానాత్మ వివేక రూప జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం లేకుండానే కాశీలో ఎవరైతే విధి విధానంగా అక్కడ శమధమాది సంపత్తితో నివసిస్తారో వాళ్ళు అక్కడ ముక్తిని పొందుతారు ఆ పరమేశ్వరుని యొక్క చంద్రమౌళి యొక్క అనుగ్రహ విశేషం చేతను. యత్నతో అయత్నతో వాపి కాలాత్యక్త్వా కళేబరం యత్నపూర్వకంగా కానీ, అంటే శమధమాది గుణ సంపత్తి కలిగి విధి విధానంగా కాశీలో నివసించి కానీ, ఒకవేళ ఈ విధి విధానములు లేకుండా కాశీలో ఉన్నప్పటికీ అతనికి ఆయుర్దాయం మూడి ఆ కాలగతిని గనక పొందినట్లయితే అనేక జన్మ జన్మల నుండి ఈ కర్మ పాశములతో సంసార పాశములతో బద్ధుడైన వాడున్నాడే, సర్వ పాశముల నుండి విముక్తుడైపోయి ముక్తిని పొందుతాడు అంటాడు. అందులో ఇక్కడ అస్సీ నది వచ్చి ఈ కాశీనగరంలో కలిసింది. అందువల్ల అటువంటి ఈ కాశీలో అస్సీ సంగమంలో మనమంతా కూడా సేవించినట్లయితే ఈ కాశీలో ఉన్న వాళ్ళంతా అమృతత్వాన్ని పొందుతారు. కాశీలో దేహత్యాగమే దానం, దేహత్యాగమే తపస్సు, దేహత్యాగమే యోగము. కాశీలో దేహత్యాగమే మోక్ష సౌఖ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఉత్తరావాహిని అయినటువంటి ఆ గంగను ఎవరైతే సేవిస్తారో కాశీకి వచ్చి ఎంత పాపాత్ముడైనా చాలా లీలగా ఉందే విష్ణువు యొక్క పరమపదాన్ని పొందుతూ ఉంటాడు. యమేంద్రాగ్ని ముఖాదేవ దృష్ట్వా ముక్తి. యమధర్మరాజు, అగ్ని, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా ఆలోచన చేశారు. కాశీకి వచ్చిన వాళ్ళందరూ ముక్తిని పొందుతున్నారు. ఇంకా యమలోకంలో ఆయన అధికారం ఏముంది, పనే ఉంది ఇంకా ఆయనకి. అందరూ స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నారు. యమలోకంలో ఖాళీ, యమధర్మరాజుకి ఏ పని లేకుండా ఉద్యోగం లేకుండా కూర్చోవాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆలోచించి ఇట్లా అందరూ తరిస్తే ముక్తిని అయితే ఇంకా సృష్టి ఉంటుందండి. అందరూ ప్రతివాడు ముక్తి చెందుబోతుంటే ఇంకా సృష్టి ఉంటుంది. పాపము పుణ్యము ఈ రెండు ఉంటే నరకము స్వర్గానికి వెళతారు. అవన్నీ మళ్ళీ అనుభవం అయిన తర్వాత భూమిపైకి రావడం ఇవన్నీ ఉంటాయి. అందరూ వచ్చి ప్రతివాడు కాశీకి వచ్చి గంగలో స్నానం చేసి మణికర్ణికలో స్నానం చేసి ఈ పంచతీర్థాలలో స్నానం చేసి విశ్వనాథుడిని సేవించి ముక్తి పొందుతూ ఉంటే ఇంకా సృష్టి యొక్క కార్యక్రమం ఎలా జరుగుతుంది? అందుకని ఆలోచించి ఏమి చేశారయ్యా అంటే ఈ కాశీకి రెండు వైపులా రెండు నదులను నిర్మించారు. ఒక నది అస్సీ నది దక్షిణం వైపు ఉన్నది, అది ఉత్తరం గంగ ఉన్నదనుకోండి, దక్షిణాన అస్సీ నదిని, అలాగే ఉత్తరాన వారణది వరుణానదిని వారు దేవతలు నిర్మించినటువంటి నదులు ఆ రెండు కూడా. అస్సీ అంటే ఖడ్గము అనే అర్థం, దాదాపు ఖడ్గస్వరూపమైనటువంటిది. ఎవరైతే దుర్మార్గులు ఉంటారో వాళ్ళ యొక్క దుష్టబుద్ధులన్నిటినీ కూడా ఖండిస్తూ ఉంటుంది. రెండు పాపుల యొక్క దుష్టబుద్ధిని ఖండిస్తూ ఉంటుంది ఖడ్గం కదా. ఇది ఖడ్గస్వరూపమైనటువంటిది అసీ అనేది, అందువల్ల దానికి అసీ అని పేరు వచ్చింది. దుష్ట ప్రవేశం దున్వానాం ధునీం దేవాహ వినిర్మయు. దుష్టులు ప్రవేశించడానికి వీలు లేకుండా వాళ్ళందరినీ కూడా వారిస్తూ ఉంటుంది. ఆ కారణంగా కూడానే అస్సి అనేటువంటి పేరు ఆ నదికి వచ్చింది. ఆ తర్వాత వరుణానదిని స్థాపించారు. ఇది ఏమిటో, వరుణ అంటే వారిస్తుంది. ఎవరైతే ఆ వరుణానదిని మనం ఆశ్రయిస్తామో కాశీలో ఉండే వాళ్లకు ఏ విధమైన విఘ్నములు రాకుండా అది వారిస్తూ ఉంటుంది. అలాగే దుష్టులు ఎవరైతే ఉంటే వాళ్ళు స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటే అలాంటి దుర్మార్గులు కాశీకి ప్రవేశించకుండా అవి కాపాడుతూ ఉంటాయి. అంటే ఎస్సీ వరుణానదులు ఏం చేస్తూ ఉంటాయంటే యోగ్యులైనటువంటి వాళ్ళని, ముఖ్యంగా పరమేశ్వరుడు అనుజ్ఞ ఇచ్చినటువంటి వాళ్ళని మాత్రమే కాశీలోనికి ప్రవేశింపజేస్తాయి. అందరూ వచ్చి అందరూ ముక్తి పొందుతుంటే ఇంకా సృష్టి ఉండదు కదా. అందువల్ల ఈ రకంగా దక్షిణానేమో అస్సీ నదిని, ఉత్తరానేమో వరుణానదిని, పడమట ఉన్నదే దేహాలి వినాయకుడిని ఉంచాడు. చెప్పన్న గణపతిలో ఒక ఆయన సరిహద్దులో ఉంటాడు. వీళ్ళ ముగ్గురు కూడా ఏం చేస్తూ ఉంటారంటే యోగ్యులైన వారిని, జన్మజన్మల వారికి సంబంధించినటువంటి చేసుకున్నటువంటి పుణ్య విశేషాలు ఉంటాయి, దాన్ని అనుసరించి విశ్వనాథుడు అనుగ్రహించి ఆజ్ఞాపించిన వారినే కాశీలోనికి ప్రవేశింపజేస్తారు. విశ్వనాథుని అనుగ్రహం లేని వారిని అడ్డుకొని అటు నుంచి అటే పంపుతూ ఉంటారు. అందుకని ఈ నదులను కాశీకి రక్షణ కొరకు, దుర్మార్గులు రాకుండా ఉండటం కొరకని ఈ రకంగా ఈ మూడు వైపులా ఏర్పాట్లు చేశారు అని అంటున్నారు. క్షేత్రం యొక్క మోక్ష నిక్షేప రక్షణ కొరకు ఈ రకంగా చేశారు. అందరూ వచ్చి ప్రతివాడు కూడా ఇక్కడ ముక్తిని పొందకుండా ఉండటం కొరకు. స్వయం వ్యాపారయామాస రక్షార్థం శశిశేఖర, ఆ పరమేశ్వరుడే ఈ రకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశాడయ్యా. ఆయన అనుజ్ఞాపించినటువంటి వాళ్ళనే, ఆ దయామయుడైన విశ్వేశ్వరుడు అనుజ్ఞ ఇచ్చిన వాళ్ళనే వీళ్ళందరూ ఈ వరుణానది, అస్సీ నది, దేహలి వినాయకుడు కాశీలో ప్రవేశం కలిగిస్తూ ఉంటారు. ఈ విషయంలో మీకు జరిగినటువంటి ఒక చరిత్ర ఇతిహాసం చెబుతున్నానయ్యా. అది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది ఆ వృత్తాంతం. అది వినటం వల్ల మనకు కాశీ పైన బాగా భక్తి ప్రపత్తులు పెరుగుతూ ఉంటాయి. మన దక్షిణ సముద్రం తీరంలో అంటే తమిళనాడులో అన్నమాట, సేతుబంధ సమీపంలో, రామసేతు దగ్గరలో ఒక ధనంజయుడు అని చెప్పి వైశ్య ప్రముఖుడు ఉన్నాడు. ఆయన నౌకా వ్యాపారం, పడవల మీద వ్యాపారాలు అవన్నీ చేస్తూ ఉండేవాడు. చాలా అన్ని సద్గుణాలు ఉన్నటువంటి వాడు, మాతృభక్తి పరాయణుడు, పుణ్య మార్గంలో సంచరించేవాడు, అతిథులను బాగా డబ్బులు ఇచ్చి సంతోషపెట్టేవాడు, యాత్రికులందరినీ కూడా సహకరిస్తూ ఉండేవాడు. యశోదా తనయా భక్త తనయశ్చ భక్త, శ్రీకృష్ణుని యొక్క భక్తుడతడు. బాగా ఎంత సంపదలు ఉన్నా చాలా వినయంగా ఉంటుంటాడు. అలాంటి మహానుభావుడు ఆ ధనంజయుడు అనేటువంటి వైశ్య ప్రముఖుడు. సత్యవంతుడు, అన్ని సత్యప్రియుడు, అన్ని లక్షణాలు ఉన్నాయి. సువర్ణ కృతవర్ణన, బ్రాహ్మణుడితో సమానమైనవాడు. అంత అగ్ర వంశంలో పుట్టకపోయినా బ్రాహ్మణుడితో సమానమైనవాడు. అంత దివ్యమైన వేదోక్త ధర్మానుసారమైనటువంటి మార్గమును అనుసరిస్తూ ఉండేవాడు. సదాచారపరాయణుడు ఎప్పుడు కూడా. అదరిద్రోపి మేధావి సోభూత్ పాప దరిద్రధి, ఆయన దరిద్రుడు కాకపోయినప్పటికీ ఒక్క విషయంలో మాత్రం దరిద్రుడు, పాప కార్యాలు చేయటంలో దరిద్రుడు. అంటే పాపములు అస్సలు చేయకుండా అలా ఉంటూ ఉండేవాడు. ఆయన గారికి తల్లి ఉన్నది, ఆమె వార్ధక్యంలో, మామూలుగా వార్ధక్యంలో వ్యాధులకు పాలై గురై మరణించింది. యవ్వనంలో ఉన్నప్పుడు మాత్రం ఉందే యవ్వనం, ఎన్నాళ్ళు ఉండేది ఆ యవ్వనం, కొద్ది రోజులే. ఆ యవ్వనం మదంతో ఆమె ఏం చేసిందంటే భర్తను కాస్త మోసగించి స్వేచ్ఛా విహారాన్ని వ్యవహరించింది ఈ ధనంజయుని యొక్క తల్లి. భర్తారం వంచేత్ మోహాత్ స అక్షయం నరక, ఈ రకంగా భర్తను గనక వంచి స్వేచ్ఛాచారులైనటువంటి తిరిగిన స్త్రీలుందే, వాళ్ళ యొక్క నరక అనుభవం ఎంత ఉంటుందో చెప్పలేము. చాలా అక్షయమైనటువంటి నరకానికి పొందుతారు. ఎప్పుడు కూడా శీలభంగం చేసుకోకూడదు స్త్రీలకు. భర్తయే ధర్మము స్త్రీలకైనటువంటి వాళ్ళకి. అలా గనక శీలభంగం, శీలాన్ని ఎప్పుడు కూడా రక్షించుకుంటూ ఉండాలి. అలా రక్షించుకోకపోతే విష్టాగర్తము అని ఒక నరకం ఉందండి, అంతా కూడా మానవుని యొక్క మలంతో నిండి ఉంటుంది. ఇలా అక్కడనే ప్రళయం వచ్చేంతవరకు కూడానే, మహాప్రళయం వచ్చేదాకా ఉంటూ ఉంటాడు. ఆ తర్వాతనే మళ్ళీ గ్రామంలో ఉండే ఊరబంది అయిపడుతూ ఉంటాడు. ఇట్లా రకరకాలుగా గుడ్లగూ పోతూ ఉంటాడు. అది చెట్టుకు వేలాడుతూ ఉంటుంది తన యొక్క మలమును తింటూ, లేదా అదే గబ్బిడం గుడ్లగూ పోతూ ఉంటాడు. ఈ రకంగా భర్తను వంచి స్వేచ్ఛాచారులైనటువంటి వాళ్ళు ఈ రకంగా అనేకమైనటువంటి నరకాలు, అనేక పాపభూయిష్టమైన జన్మలు ఎత్తవలసి వస్తుంది. కాబట్టి ఉందే పతివ్రత యొక్క స్త్రీ, ఆమె యొక్క గొప్పతనం మనం వర్ణించడానికి వీలు లేనిది. అనేనైవ శరీరేణ భర్తృసాద్ విహితే నహి కింసతీ నచిత స్తంభా భానుముజ్జంతమజ్ఞయా. ఒక స్త్రీ, మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి కథ, ఒక పతివ్రత భర్త కొరకని సూర్యోదయాన్ని ఆపేసేసింది. ఏమైందంటే, ఒక కొంతమంది దొంగలు రాజుగారి యొక్క అంతఃపురంలో దొంగతనం చౌర్యం చేశారు. అవన్నీ తీసుకొని వచ్చి మాండవీయ మహర్షి ఉన్న ఆశ్రమంలో పడేశారు. అక్కడికి వచ్చి రక్షక భటులు వచ్చి ఈ మాండవీయ మహర్షితో సహా చోరులందరినీ పట్టుకొని రాజుగారి దగ్గరికి నిలిపేశారు. వీళ్ళందరూ కలిసి చౌర్యం చేశారని వీళ్ళందరికీ శిక్ష విధించాడు ఆ రాజుగారు. శూలం అన్నమాట, ఆ మలము స్థానంలో శూలం పెట్టి ఆ శిక్ష అందరూ దిగేయటం అన్నమాట. సామాన్యమైన శిక్ష కాదు, భయంకరమైన శిక్ష విధించారు. ఈ పతివ్రత ఏం చేసిందంటే, ఈ భర్త సరిగా అనారోగ్యవంతుడు, సరైన వాడు కాదు, స్వయంగా నడిచి కూడా వెళ్ళలేడు. వాడికి వేశ్యాగృహానికి వెళ్ళాలని కోరిక కలిగింది. ఆ భర్తని పాపం మోసుకొని, పతివ్రత అండి, ఎక్కడికో దేని దగ్గరికో వెళ్ళాలంటే ఆ భర్తని భుజాల మీద ఎక్కించుకొని వెళుతూ ఆ రాత్రిపూట అంధకారంలో ఆ మాండవ్యుణ్ణి కాస్త తన్నింది, ఆ మీద పడింది, కాస్త విఘ్నమై ఆయన వెంటనే శాపం ఇచ్చాడు. సూర్యోదయం అయ్యే లోపల నీ భర్త మరణిస్తాడని ఆయన శాపం ఇస్తే, నేనే కనుక పతివ్రతనైతే సూర్యుడు ఉదయించకుండా ఉండుగాక అని చెప్పి అన్నదండి. సూర్యోదయం కాస్త ఆగిపోయింది, మళ్ళీ తర్వాత అందరూ ఆమె కోరికను తీర్చిన తర్వాత అప్పుడు సూర్యోదయం అయింది. మరి అంతటి పతివ్రతలైనటువంటి వాళ్ళు అంత మహిమ కలిగి ఉంటారు. మనకు అత్రి మహర్షి భార్య అనసూయ తెలుసు, త్రిమూర్తులే ఆమెకు బిడ్డలుగా దత్తాత్రేయుడుగా దుర్వాసుడుగా అలాగే చంద్రుడుగా అవతరించారనమాట. ఆ త్రిమూర్తులు కూడా అంత పతివ్రత మహత్యం అలా గొప్పగా ఉంటూ ఉంటుంది. ఇహ కీర్తిశ్చ విపుల స్వర్గే వాసస్తదాక్షయ. పతివ్రతలైనటువంటి వాళ్ళకి ఈ లోకంలో స్త్రీ వస్తుంది, అదే ఈ లోకంలో కీర్తి వస్తుంది, మరణానంతరం స్వర్గంలో ఉంటూ ఉంటారు. పతివ్రతలైనటువంటి స్త్రీలతో లక్ష్మీదేవి స్నేహం చేస్తూ ఉంటుంది. సా దుర్వృత్యా పరిత్యజ్య పతిధర్మం సన, ఇది సనాతనమైన పతిధర్మాన్ని విడిచిపెట్టినటువంటిదై ఈమె కాక స్వచ్ఛందంగా విహరించింది, నరకానికి వెళ్ళిందండి. ధనంజయుడు ఏం చేశాడంటే, మాతృభక్తి పరాయణుడు కదా, సచ్చీలుడు, చాలా ఉత్తముడు. ఈయన ఒక శివయోగి యొక్క సేవ చేశాడు దైవయోగం వల్ల. భక్తుడు, శివయోగి యొక్క భక్తుడైనాడు. ఆయన తపఃప్రభావం వల్ల, ఆయన ఉపదేశించినటువంటి మంత్రప్రభావం వల్ల ధనంజయుడు చాలా ధర్మపరాయణుడై, చాలా మాతృభక్తి పరాయణుడై ఉంటూ ఉన్నాడు. ఈ అస్థులన్నీ తీసుకుని వెళ్ళి కాశీకి వెళ్ళి గంగలో కలపాలనుకున్నాడు. ఆ అస్థులన్నీ కూడా సేకరించాడు, పంచగవ్యంతో వాటన్నిటినీ కూడా స్నానం చేయించాడు, పంచామృతాలతో స్నానం చేయించాడు. యక్షకర్దం అని చెప్పాము ఇదివరకు, 4-5 రకాల వస్తువులు సుగంధ ద్రవ్యాలన్నీ కలిపినవన్నీ కూడా వాటి మీద పూజించాడు, పుష్పాలతో పూజించాడు, నేతవస్త్రం చుట్టాడు, పట్టు వస్త్రం చుట్టాడు, తర్వాత ఏం చేశాడు, ధావళి చుట్టాడు, ఓ పెట్టెలో రాగి పెట్టెలో పెట్టాడు, అది నెత్తిన పెట్టుకున్నాడు. ఆ రోజంతా నడిచి వెళ్ళాలిగా చిన్నగా వారాణసికి బయలుదేరి వెళుతూ ఉన్నాడండి. అట్లా కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఎలా చాలా ఎవరిని తాకకుండా వెళ్తున్నాడు, ఎంతో శుచిగా వెళుతూ ఉన్నాడు, నేలపైనే శయనిస్తూ వెళుతూ ఉన్నాడు. హీనజాతి వాళ్ళు ముట్టుకోకుండా ఆ రకంగా తీసుకొని వెళుతూ ఉండగా ఈ ధనంజయుడనే వైశ్య ప్రముఖుడికి జ్వరం వచ్చింది బాగా మార్గ మధ్యంలో. వెంటనే అక్కడ ఏదో బోయపల్లి ఉంటే అక్కడికి వెళ్ళి ఒకడిని మాట్లాడుకొని ఆ పెట్టె వాడికిచ్చి తీసుకురారా అని చెప్పి భారవాహుని ఏర్పాటు చేసుకొని వాడితో పాటు ఎట్లాగైతే కాశీకి చేరాడు. కాశీకి చేరిన తర్వాత గంగానది తీరంలోనే ఆ పెట్టెని పెట్టాడు, తనకు సంబంధి అస్తులు ఉన్న పెట్టెని, తనకు సంబంధించిన వస్తువులు కూడా అక్కడ పెట్టాడు. ఏదో ఆహార పదార్థాలు, గంగలో స్నానం చేయాలంటే పూజాధికారికి కావలసినటువంటి వస్తువులు తీసుకురావడం కొరకు నేను ఇప్పుడే వస్తానని చెప్పి ఆ భారవాహుడికి ఉంది ఆ బోయవాడికి అక్కడ చెప్పి వాడి దగ్గర ఉంచి తను అటు వెళ్ళేటప్పటికీ ఈ పెట్టెలో ఏదో బంగారం రత్నాలు డబ్బులు బాగా ఉండి ఉంటాయని చెప్పి అతడు వచ్చేటప్పటికి ఇతడు కాస్త ఇక్కడి నుంచి ఉడాయించేశాడు. ఇప్పుడు వెళ్ళిపోయినాడు అనమాట ఆయన. పాపం వచ్చాడు, తీరా వచ్చేటప్పటికి ఇక్కడ పెట్టెలేదు, వాడు కనిపించాడు. పాపం వెంటనే చాలా దిగ్భ్రాంతికి గురైనాడు. బోయపల్లికి మళ్ళీ చిన్నగా నడుచుకుంటూ బోయపల్లికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికే ఈ వస్తున్న విషయాన్ని ముందుగానే దూరంగా ఉండగానే గ్రహించినటువంటి వాడై వాడు ఇంట్లో పడుకొని ముసుగు పెట్టుకొని పడుకొని లేడని చెప్పి చెప్పమన్నాడు పెళ్ళాన్ని. వెళ్ళి పెళ్ళాన్ని భార్యను అడిగాడు. భార్యను అడిగితే సరే చెప్పరా లేడు ఇక్కడ ఇంట్లో లేడు అని చెప్పింది. కాదమ్మా నువ్వేం భయపడవలసిన పని లేదు. అయితే వెళుతూ వెళుతూ వాడు ఏం చేశాడు అంటే పెట్టి తెరిచాడు అరణ్యంలో. తెరిచేటప్పటికీ అందులో అస్తులు తప్ప ఏం లేవు, అవి కాస్త అక్కడే భారేశాడు వెళ్ళిపోయినాడు. అయితే వీడు వాడి ఇంటికి వెళ్ళేటప్పటికి ధనంజయుడు ఈ పెట్టెకు దుట్టినటువంటి ఒక వస్త్రం ఉన్నదే, దాని యొక్క పీలిక ఒకటి కనిపించింది. ఓహో, ఇక్కడ పెట్టె ఉండి ఉంటుంది, అస్తులు ఉండి ఉంటాయి అనుకుని ఆశతో ఇంట్లోనికి వెళ్ళాడు. ఆమెమో లేడని చెప్పింది. అమ్మ, నేను మీ వాయిని నేనేమి అనను, ఏమి చెయ్యను, ఇక్కడ మా అమ్మగారి అస్తులు ఉన్నాయి, నేను అవి నిమజ్జనం చెయ్యాలి, అవి మళ్ళీ ఎక్కడ పడేశాడో ఎక్కడ ఉంచాడో మాకు చెబితే చాలు, ఇంకా ఇదొరటి కంటే ఇంకా ఎక్కువ ధనం ఇచ్చి అతన్ని బాగా సన్మానిస్తాను, భయపడవలసిన పని లేదని చెప్పి చెబితే భర్తకి వెళ్ళి చెప్పి భర్తను తీసుకొని వచ్చింది. ఇంకా భర్త బయలుదేరాడు, ఈ ధనంజయుడితో పాటు బయలుదేరాడు. ఇద్దరూ మళ్ళీ అరణ్యానికి వచ్చారు, వెతకడం ప్రారంభించాడు. దైవయోగం మరిచిపోయినాడు, ఎక్కడ పారేశాడో తెలియదు. ఎన్ని అరణ్యాలో తిరిగాడు, ఎన్ని అరణ్యాలు తిరిగినా ఆ ఎప్పుడు అటు తిరిగేవాడే అరణ్యాలలో ఆ దైవయోగం అండి. ఆ అస్తులు కాశీకిలో గంగలో కలిపే అదృష్టం ఆమెకు లేదన్నమాట. ఆ కారణంగా ఉందే వాడు మార్గాన్ని మర్చిపోయినాడు. అడు తిరిగాడు, ఇటు తిరిగాడు, ఆ అరణ్యానికి ఈ అరణ్యానికి ఎక్కడా పెట్టి కనిపించరా. వాడు ఇంకనే తిరిగి 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 అలసిపోయి ఇంకేముంది ఆయన దగ్గర అనుమతి తీసుకొని ఆయన దారిన వాడు దారిన వాడు వెళ్తే తర్వాత రెండు మూడు రోజులు తిరిగాడు. ఆకలి దప్పిక అయింది, పాపం ఎతిగాడు, ఎక్కడా లభించలా. ఇంకా చేసేదేముంది, మళ్ళీ కాశీకి వెళ్ళాడు. అక్కడ గంగలో స్నానము చేయలేదు, విశ్వనాథుడు దర్శనం చేయలేదు, ఈ అస్థిలో కొరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళందరికీ చెప్పి ఇలా బాధపడుతుంటే, నాయన మీ అమ్మకు ఆ సుకృతం లేదు, అందువల్లనే విశ్వనాథుడు అనుగ్రహించలేదు, విశ్వనాథుడి యొక్క ఆజ్ఞ లేకపోతే అస్థులు కూడా కాశీలోకి ప్రవేశించవయ్యా, విశ్వనాథుడి ఆజ్ఞ లేనిదే కాశీలోనికి ఏమీ ప్రవేశించవు అనటానికి ఇది ఉదాహరణగా చెబుతున్నారండి ఈ కథ. గంగలో కలపాలనుకుంటే ఎంత ప్రయత్నం చేసినా ఈ మాతృభక్తి పరాయణుడు అది సాధ్యం కాల, వచ్చినవి వచ్చి కూడా మళ్ళీ బయటికి వెళ్ళినాయి అనమాట. అది విశ్వనాథుడి అనుగ్రహం చాలా అవసరం మన కాశీలో ఉండాలంటే. చివరికి తల్లి యొక్క అస్థులు కూడా కాశీలో ప్రవేశం జరగల. యరుణ అసి ఇవన్నీ రక్షిస్తూ ఉంటాయి, వచ్చిన వాళ్ళని పంపుతూ ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత అతను చిన్నగా వాళ్ళందరూ ఆ విషయం చెప్పేటప్పటికి చాలా బాధపడ్డాడు. అక్కడ సరిగ్గా గంగా స్నానం అవన్నీ చేసుకున్నాడు. ఆ తర్వాత విశ్వనాథుని దర్శించుకున్నాడు. ఇక చేసేది ఏముంది, గయ్యకి వెళ్ళాడు, ప్రయాగ వెళ్ళాడు, పిండ ప్రదానాలు అవి చేయవలసినటువంటి చేసి తన దగ్గరికి తన గృహానికి వెళ్ళిపోయినాడు. అంటే ఈ కథ ద్వారా కాశీ ప్రవేశం ఉండాలంటే ఆ విశ్వనాథుడి యొక్క అనుగ్రహము ఆజ్ఞ ఉంటేనే కాశీ ప్రవేశం అనే దానికి ఉదాహరణగా చెప్పారన్నమాట. కాశీ ప్రవేశం లేకుండా ఉండటానికి మూడు వైపులా అస్సి, వరుణ, దేహలీ వినాయకుల్ని విశ్వనాథుడు ఇక్కడ ప్రతిష్ఠాపించారు అని కూడా చెప్పారు. వినా వైశ్వేశ్వరీమాజ్ఞాం బహిర్యాత అని తక్షణాత్ ఏవం కాశ్యాం ప్రవిశ్యాపి పాపీ ధర్మానుషంగత నక్షేత్ర ఫలమాప్నోతి బహిర్భవతి తక్షణాత్. ఒకవేళ కాశీకి ప్రవేశించినా మళ్ళీ మెడబెట్టి బయటికి నెట్టడం జరుగుతుంది. రేపు ఆ కథ వస్తుంది, ఆ నెట్టేవాడు ఎవరో దండపాణి, ఆ కథ రేపు మనకు వస్తుంది. తస్మాత్ విశ్వేశ్వరాజ్ఞ ఇవ కాశీవాసేత్ర కారణం. కాశీవాసం కలగాలి అంటే ఎవరయ్యా మనకంటే ఆ విశ్వేశ్వరుడు యొక్క ఆజ్ఞ ఉంటేనే జరుగుతుంది. అసి వర్ణానదులు క్షేత్రం యొక్క రక్షణ కొరకు ఏర్పాటు చేశామన్నాం కదా, దక్షిణంలో అసి ఉత్తరంలో ఇది, అందువల్లనే వారణాసి అనే పేరు దీనికి వచ్చిందండి. ఇది వరుణా సంగమం ఏర్పడింది కాశీతో. వారాణసీహ ఇక్కడి నుంచి అండి ఓ 20 శ్లోకాలు వారాణసి గొప్పతనాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నారు, భావం మాత్రం చెప్పుకుంటూ వెళ్ళాం. వారాణసీహ కరుణామయ దివ్యమూర్తి ఉత్సృజ్యయత్ర తను తనుభుత్సుకేన విశ్వేశ దృంమహసి యత్ సహసా ప్రవిశ్య రూపేణ తం వితను తం పదవీం దధాతి అని ఈ రకంగా కాశీ మహిమను దివ్యమైన వృత్తంలో వర్ణిస్తూ ఉన్నారు. ఈ సంసారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో వారాణసి సాక్షాత్తు కరుణామయి దయాసముద్రాలు, ఇదేదో ఈ లౌకికమైనటువంటి మూర్తి కాదు, అదొక అలౌకికమైనటువంటి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి. ఇక్కడ ఏ ప్రాణి అయినా సరే అవలీలగా సుఖంగా శరీర త్యాగం చేసినప్పుడు విశ్వేశ్వరుడు జ్ఞానరూప జ్యోతిలోనికి వెళ్ళిపోతారు. విశ్వేశ్వరుని యొక్క జ్ఞానరూప ఆ మహస్సులో ఆ జ్యోతిలోని వాళ్ళందరూ కూడా ఐక్యమై కైవల్యాన్ని పొందుతూ ఉంటారు. అది కాశీ యొక్క గొప్పతనం అంటున్నాడు. వారాణసి అండి అందరికీ చెబుతున్నది, వారాణసి చెబుతున్నదండి మనందరికీ కూడా, ఈ బ్రహ్మాండంలో ఉన్న వాళ్ళందరికీ చెబుతున్నదనమాట. ఓ ప్రాణులారా, మీరంతా కూడా ఈ సంసారంలో అనేక మార్లు పుడుతూ ఉన్నారు, అనేక తీర్థాలలో స్నానం చేస్తూ ఉన్నారు, అయినప్పటికీ మీరు మృత్యువుకు వశం అవుతూ ఉన్నారు. మీకు శాంతి సుఖం అనేటువంటిది లభించడం లేదు, ఎందుకు ఇంత బాధపడతారా? మీరున్నదే కాశీకి రండి, నా యొక్క ప్రభావం ఇక్కడ మరణించండి, మీకు అమృతత్వం వస్తుంది, మీరు మహాదేవుడిలో ఐక్యమైపోతారు. ఎందుకయ్యా మీరు ఇన్ని జన్మలెత్తుతూ ఆయా తీర్థాలలో తిరుగుతారు? మూర్ఖత్వాన్ని విడిచి కాశీకి రండి రా అని చెప్పి చెబుతున్నది. ఇంకా ఏముంటున్నదంటే, ఓ ప్రాణికోటి మీరంతా కూడా మీరేదో తీర్థాలలో స్నానం చేస్తూ ఉంటారు, ఆ తీర్థాలలో స్నానం చేస్తే పాపాలు పోతాయి. లేదు, వాడు కనుక ఒకవేళ బ్రాహ్మడు కనుక అయినట్లయితే దేవ ద్విజుడు అన్నాడు. ద్విజులు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అవుతారు, వాళ్ళకు ఉపనయన సంస్కారం ఉన్న వాళ్ళందరినీ ద్విజులు అంటారు. వాళ్ళు మాత్రం దేవాది పదవుల్ని పొందుతారు, ఏదైనా ఇంద్రాది పదవుల్ని పొందితే పొందవచ్చు, అలాంటి సామర్థ్యం ఉన్నది మిగిలినటువంటి తీర్థాలన్నిటికీ కూడా, గొప్ప గొప్ప తీర్థాలకు. కానీ కాశీ అంత మాత్రం చేతనే కాదు, అది చాలా విచిత్రమైన విషయం. ఒక బ్రాహ్మణుడేంటి, బ్రాహ్మణుడికే దేవత్వం వస్తుంది తీర్థాలలో, ఇతర తీర్థాలలో. ఇక్కడ చండాలుడు కూడా ఈ కాశీలో ఉన్నాడే, మరణించినట్లయితే మళ్ళీ పునర్జన్మ లేకుండా పోతుందండి. ఇక్కడ ఉత్తమ జాతి వాళ్ళకే ఇక్కడ చండాలుడు కూడా వస్తుంది. ఇది కాశీ యొక్క విశిష్టత. ఇక్కడ కులాలు మతాలు తేడా లేదు, పశువులు పక్షులు కీటకాలు ఈ భేదం లేదు, అంత సర్వప్రాణికోటికి కాశీలో మరణాత్ కైవల్యం వస్తుంది అని. ఈ కాశీపట్టణము, ఈ అపారమైన ఈ సంసార రూపమైన ఈ సముద్రమును దాటించేటువంటి నౌకయ్య, ఇక్కడ త్రిపుర సంహారి అయినటువంటి భగవంతుడైనటువంటి ఆ త్రిపురారి ఉన్నాడే ఈ పురంలో ఉంటూ, ఇక్కడ ఈ కాశీలో ఉండేటువంటి వారికి వారి ఇచ్ఛానుసారము పరమ పురుషార్థమైనటువంటి మోక్షమును సిద్ధింపజేస్తూ ఉంటాడు. ఓ ప్రాణులారా, తీర్థాంతరాణి మనిజ పరితోవగాక్ష్య. ఓ మనుషులారా, మీరెందుకయ్యా మళ్ళీ మళ్ళీ మాటిమాటికి తీర్థాలలో స్నానం చేసి పాప శరీరమును విడిచిపెట్టి మీరేం చేస్తారు? స్వర్గానికి వెళ్తారు, దేవశరీరాన్ని పొందుతారు. కానీ అట్లా కానీ నాయనా, మళ్ళీ ఆ పుణ్యం క్షీణించగానే మళ్ళీ భూలోకంలోనికి వస్తారు. కాశీలో మాత్రం అలాంటి కాదు. కాశీలో ఈ వారాణసిలో మరణించినటువంటి వాళ్ళు దేహత్యాగం చేయటం వల్ల మళ్ళీ దేహమును ధరించరుగాక. ధరించడం అనేది సందేహం. ఇక్కడ సందేహము అనటంలో అర్థం ఏంటంటే, ఒకవేళ విదేహ కైవల్యం రాకపోయినప్పటికీ సారూప్య కైవల్యం అంటే ఆ లోకంలోనికి వెళ్ళి ఆ విష్ణువు యొక్క రూపం, శివలోకంలోనికి వెళ్ళి శివరూపం ధరించి ఉండటం అన్నమాట. అందువల్లనే అది సందేహగ్రస్తం అవుతుందంటే 99 పాళ్ళు విదేహ కైవల్యమే. అధికారి భేదాన్ని బట్టి అక్కడ స్థాన, కాశీలో మరణించిన ప్రదేశాన్ని బట్టి ఉంటాయి. అది మరొక సందర్భంలో చెప్పుకున్నాం, ఏ ప్రదేశంలో మరణిస్తే ఏ ముక్తి వస్తుందో చెప్పుకుందాం. ఆ రకంగా ఉన్నదే అసలు శరీరం ఒక పొందడం అనేది కొద్ది సందేహం. ఎక్కువ పాళ్ళు వైది విదేహ కైవల్యమే వస్తుంది అని చెప్పి చెబుతున్నారు. సారూప్యాది ముక్తులు కొద్ది కొద్దిగా కొంతమందికి మాత్రమే వస్తాయన్నాడు. ఇక్కడ ఉన్నదే మూడు విధముల ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపములన్నిటినీ హరించేటువంటి వారణాసి యోగాభ్యాసం లేకపోయినప్పటికీ ఆ మరణ సమయంలో జీవాత్మ పరమాత్మ అంటే జీవ పరబ్రహ్మల యొక్క ఐక్యము, ఆ ఐక్య సమాన భావమును రూపమైనటువంటి ఆ తత్వజ్ఞానమును మనందరికీ కూడా అందించిన, అది లేకుండానే మనకు ఆ తత్వజ్ఞానం రావాలి. ఆ తత్వజ్ఞ జీవబ్రహ్మైక్య తత్వజ్ఞానం, బ్రహ్మజ్ఞానాన్ని పొంది అనుభవంలోనికి తెచ్చుకోవాలి. దాన్ని అపరోక్ష జ్ఞానం అంటాం. ఆ అపరోక్ష జ్ఞాన అనుభూతి లేకుండానే ఇక్కడ ఆ తారక మంత్రమే చెవిలో వినిపింపజేసి అపరబ్రహ్మ యొక్క సాక్షాత్కారం చేసి మనకు ముక్తిని పొందిస్తూ ఉంటాడయ్యా ఈ కాశీలో. ఇతరత్ర అయితే ఆ బ్రహ్మజ్ఞానం అంతా, ఆత్మవిద్య అంతా నేర్చుకోవాలి, దాన్ని మీరు అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ఇంత శ్రమ లేకుండానే కాశీలో జరిగిపోతుందయ్యా అన్నాడు. ఎవడైనా మోక్షం కావాలనే కోరికతో ధర్మార్థ కామములకు నిలయం ఈ శరీరం ఏంటి? ఇక్కడైతే చాలా ఒక్క విచిత్రం అండి. ఈ కాశీ మాత్రం పరమేశ్వరుడు విశ్వనాథుడు మనందరినీ చాలా మోసం చేస్తున్నాడు అంటున్నాడు. ఎంత మోసం చేస్తున్నాడో చూడండి మీరంతా కూడా. ఈ శరీరం ధర్మార్థ కామములు అనుభవించవచ్చండి, హాయిగా భోగాలు అనుభవించవచ్చు, మనకు కావాల్సింది తినచ్చు, ఇష్టం వచ్చినట్లు వ్యవహరించవచ్చు. సుఖం అనుభవించాలంటే ఈ దేహం కావాలి. ఇటువంటి దేహాన్ని తీసుకొని మనం మార్చుకుంటున్నాం. ఎలాగయ్యా అంటే చిల్లులు పడినటువంటి పాడైన పాత్రల్ని, కాంస్య పాత్రలు ఇతరమైన పాత్రల్ని మార్చుకొని కొత్త పాత్రలు తీసుకుంటూ ఉంటాం. అట్లాగే మనం ఏం చేస్తున్నాం, ఈ జీర్ణమైన వార్ధక్యంతో శిథిలమైన ఈ శరీరాన్ని ఇచ్చిపారేసి ఆయన ఏమిస్తున్నాడు మనం ఈ పాత్రలు తీసుకొని, ఈ చినిగిన పాత్రలు, ఈ చినిగినటువంటి పాత్ర స్థానంలో ఉన్న ఈ దేహాన్ని నశించిన పాడు శరీరాన్ని తీసుకొని సుఖమునకు అనుభవమైనటువంటి ఈ శరీరం అండి.
ఈ సుఖానుభోగ్యమైన ఈ శరీరాన్ని తీసుకొని ఏమిస్తున్నాడు మనకు? అసలు రూపమే లేకుండా చేస్తున్నాడు. ఎంత మోసం, మనకేమైనా ఇస్తున్నాడు ఆయన? కనిపించేది చెప్పండి, మోక్షం ఇస్తున్నాడు, దానికి ఏమైనా రూపం ఉందే? మన శరీరమేమో సుఖభోగ్యమైంది, ఇది తీసుకొని మనకు కేవలం శూన్యాన్ని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? మోక్షం. మోక్షం అంటే ఏముంది? ఇంకా మళ్ళీ దేహం లేదు కదా. ఎంత మోసం చేస్తున్నాడు అని చమత్కారంగా అంటున్నాడు. అంటే విదేహ కైవల్యమే వస్తుంది. అంటే పాత్ర తీసుకొని ఇంకో పాత్ర ఇవ్వాలి, కానీ మనకి ఇవ్వటల్లా మోక్షం ఇస్తున్నాడు. మోక్షం అంటే ఏముంది? ఏమి, శరీరం లేకపోవటమే కదా. ఆహా, ఎంత వంచన చేస్తున్నాడు ఈ శ్రీశ్వరుడు. అంటే విదేహ కైవల్యాన్ని అనుగ్రహిస్తున్నాడు అనే దాన్ని చమత్కారంగా చెబుతున్నారు ఇక్కడ. వారాణసి దాని యొక్క గుణములు చెప్పాలంటే ఇంత అంత చెప్పలేము, అది అనంత గుణంతో కూడినటువంటిదయ్యా. అది భూమి యందు అదొక్కటే, అది చాలా జాజ్వల్యమానమైనటువంటి భూమి. ఎవరు ఇక్కడైతే ఈ వారాణసిలో ఏ ప్రాణి అయినా సరే ఆ చంద్రశేఖరుడు యొక్క ప్రభావం వల్ల వాళ్ళందరూ ఏమవుతారయ్యా అంటే కంఠమునందు విషము అంటే సారూప్య ముక్తిని పొందుతారన్నమాట. ఫాలం పైన అగ్నిహోత్రం, మూడవ కన్ను, ఇవన్నీ కలిగినటువంటి వాళ్ళు అర్ధనారీశ్వరులు వీళ్ళందరూ అవుతారు. అంటే కొంతమంది సారూప్య ముక్తిని కూడా పొందుతారు. ముక్తులు నాలుగు రకాలు ఉన్నాయి, ఇంకో రకంగా చెప్పాలంటే ఐదు రకాల ముక్తులు ఉన్నాయి. సారూప్య ముక్తి అంటేనేమో ఆ రూపాన్ని పొందటం. శివుడు ఎలా ఉంటాడో అలా, విష్ణు ఎలా ఉంటాడో అలా, చతుర్భుజుడుగా అలా. సారూప్య ముక్తి అంటే అది. సాలోక్య ముక్తి అంటే ఆ లోకంలో ఉండటం. సామీప్య ముక్తి అంటే ఆ లోకంలో కూడా పరమేశ్వరుడి దగ్గరలో ఉండటం. ఇంకోటి ముక్తి దార్ష్ణ్య ముక్తి అని ఒకటి ఉన్నది, అది అచ్చం పరమేశ్వర భగవన్ ఆ పరమాత్మతో సమానంగానే ఉంటాడు. అన్నీ చేయగలడు కానీ సృష్టి స్థితి లయములు తప్ప అంత శక్తి కలిగి ఉంటాడు. ఆ తర్వాత సాయుధ్యం ఉంది, ఇక మళ్ళీ తిరిగి రూపం ఉండదు, ఏమి ఉండదు, ఇంకా ఆ పరంజ్యోతిలో లీనమైపోతాడు. పునర్జన్మ అనేటువంటిది అసలే ఉండదు. ఈ రకంగా ఐదు రకాల ముక్తులు ఉన్నాయన్నమాట. అక్కడ అధికారి భేదాన్ని బట్టి, స్థాన భేదాన్ని బట్టి ఈ ఆయా ముక్తులు కాశీలో వస్తూ ఉంటాయి. అసలు పూర్వమే ఆనందవనం, మొట్టమొదటి నుంచి ఆనందం నిలయం. తర్వాత చక్ర పుష్కరిణి వచ్చింది విష్ణుమూర్తిది, అందులో పరమేశ్వరుడి యొక్క మణికర్ణిగా పడింది, ఇంకా దాని గొప్పతనం పరి ఇదైపోయింది. స్వర్గలో స్వర్గలోక గంగ కాస్తా వచ్చి మళ్ళీ కాశీలోకి కలిసింది, ఇంకా దాని ప్రభావం పెరిగింది. అంతకంటే అందరికంటే అధికంగా విశ్వేశ్వరుడు అక్కడ అధిష్టానం, విశ్వేశ్వరుడికి అధిష్టానం. ఇంకా ఏం చెప్పాలి కాశీ గొప్పతనానికి? అది ఎందుకు విముక్తిని అనుగ్రహించలేదు? మోక్షమునకు ఇవ్వడానికి ఇన్ని ఉన్నాయి, మణికర్ణిక ఉన్నది, గంగ ఉన్నది, విశ్వేశ్వరుడు అధిష్ఠించి ఉన్నాడు, చక్ర పుష్కరుడు ఉన్నది, మణికి ఎన్ని ఉన్నాయి. ఇన్ని ఉన్న కాశీ ఏమీ ఇవ్వలేదు. కాశీయే అసలు మోక్ష ప్రదాత్రి, ఇన్ని ఉన్నాయి ఒకటి కాదే. ఇంకా ఇన్ని కలిసినప్పుడు అక్కడ మోక్షం రావడంలో విచిత్రమే ఉంది అంటున్నాడు. ఈ జగత్తులో అస్సి వరుణానది ఈ రెండు నదుల కాశీలో కలిసినవి చూశారు, అవి ఎంత శ్రేష్టమైనవో చెప్పడానికి వీళ్ళ అస్సి సంగమము. అస్సి వచ్చి దక్షిణ వైపు కలుస్తుంది, అదేమో కొద్దిగా శుష్క నది అంటారు, ఒక్క ధారగా సన్నగా బయట కనిపిస్తుంది ఆ దక్షిణ వైపు, అంతేగాని పైకి కనిపించదు. సరస్వతి నదిలాగా సన్న ధారగా కొద్దిగా వస్తుంది, శుష్క నది అని పేరు. ఇదేమో వరుణానది మనకందరికీ కనిపిస్తూనే ఉంటుంది. ఆ వరుణానది రెండు నదులు వస్తూ ఉంటాయి. ఇలాంటి అవి దేవతలు నిర్మించిన నదులు. ఈ నదులతో అత్యంత శోభాయమానంగా ఉండే వారాణసి ఉందే విశుద్ధమైన మోక్షలక్ష్మి విశ్రమించేటువంటి ఇది చోటయ్యా. ఓ మూఢబుద్ధి కలిగినటువంటి ఓ ప్రాణులాగరా, ఇటువంటి ముక్తి క్షేత్రాన్ని విడిచిపెట్టి మీరు ఎందుకయ్యా అటు ఇటు తిరుగుతారు? ఆ క్షేత్రాలు, ఈ క్షేత్రాలు, ఆ ఊళ్ళు, ఈ ఊళ్ళు ఎందుకు తిరుగుతారయ్యా అంటున్నాడు. ఆహాహా, ఓ మూఢ జీవులారా, మీకు మళ్ళీనే ఈ గర్భబాధ లేకుండా ఉండాలి, యమదూతల యొక్క బంధనము లేకుండా ఉండాలి, వాళ్ళ యొక్క తాడనములు లేకుండా ఉండాలి. ఈ దుఃఖములన్నీ మీకు కాశీకి వచ్చినాయంటే ఇవన్నీ పోతాయ్యా. అందువల్ల మహాదేవుడి అనుగ్రహం వల్ల ఇవన్నీ కనుక పొందుతారు. ఇక్కడ చేతి ఎందు కరతలామలకమైనటువంటిదయ్యా ముక్తి. ఇటువంటి ముక్తిని క్షేత్రాన్ని విడిచిపెట్టి ఇతర క్షేత్రాలకు ఎందుకు వెళుతారు ఓ ప్రాణులారా అన్నాడు. తీర్థాంతరాణి కలుషాణి హరంతి సజ్జ, ఇతర తీర్థాలు పాపములు హరిస్తాయి, శ్రేయస్సును ఇస్తాయి, స్వర్గానికి చేరుస్తాయి, కానీ వారాణసి మాత్రం ఇక్కడ నీరు త్రాగినా, స్నానం చేసినా, పూజించినా, ఇక్కడ ఏం చేసినప్పటికీ చేసి శరీరత్యాగం కనుక చేసినట్లయితే అన్ని పాపము తీర్థములవలే కాకుండా ఇది వెంటనే పాపములు హరిస్తుందయ్యా. గొప్ప అనేకములైన కళ్యాణములను ఇస్తుందయ్యా. స్వర్గపర్యంతము తీసుకొని వెళుతూ ఉంది. అంతేకాదయ్యా, జన్మ మళ్ళీ లేకుండా మూలమే ఛేదనం చేస్తుంది. మిగిలిన తీర్థాలేమో పాపములను క్షాళనం చేస్తాయి, దివానికి తీసుకొని వెళుతూ ఉంటాయి, అంతవరకే. ఇది అలా కాదు, పాపములను కర్మలను మూలఛేదం చేస్తుంది. ఇంకా మూలం తీసి పారేస్తే ఇంకా మొలవటం ఉండదు కదా. ఓ చెట్టు కానీ మొలక కానీ మూలమే తీసేస్తే ఏముంది, ఇంకా ఇక మళ్ళీ అంకురించడం ఉండదు. పైన కనుకైతే కొమ్మలో అవి కొడితే మళ్ళీ అంకురిస్తుంది, వాడికి వరం ఉంది కాబట్టి, ఇంద్రుడి యొక్క వరం. ఈ రకంగా కాశీపురి ఆ యొక్క సమీపంలో మణికర్ణిక దగ్గర ఈ దేహధారులందరూ కూడా దేహం గనక త్యాగం చేసినట్లయితే వాడు అజ్ఞానరహితుడైపోతాడు. వాడు సాక్షాత్తు శివుడులాగా త్రినేత్రుడు, నీలకంఠుడు, వామాంగంలో ఆ స్త్రీతో కూడినటువంటి వాడై చక్కగా ప్రకాశిస్తాడు అని చెప్పి చెబుతున్నారు. సారూప్యముక్తి వస్తుంది అని అక్కడ. ఇలాంటివి మనం పోల్చడానికి వీలులేని ప్రభావం కలిగినటువంటిది అని చెప్పి తెలుసుకొని మణికర్ణిక మీద ఈ అపవిత్రమైన ఇచిము నెత్తురుతో దుర్గంధాలతో కూడినటువంటి ఈ శరీరాన్ని ఎవరైతే త్యాగం చేస్తారో ఆ జీవుడు క్షణంలోనే ఆత్మజ్ఞాన రూపమైనటువంటి ఆ తేజస్సుతో కూడి కలిసిపోతాడు. ఆత్మజ్ఞాన రూపమైన జ్యోతిలో అతడు కలిసిపోతాడయ్యా. ఎన్ని కల్పాంతరములు జరిగినా మళ్ళీ ఆ తేజస్సులో నుంచి విడిగా రాడు, ఇక మళ్ళీ జన్మించడుగాక జన్మించడు. ఆ జ్ఞానరూప తేజస్సులో అతడు లీనమైపోతూ ఉంటాడు అన్నాడు. రాగద్వేషములు మొదలైన దోషములుతో నిండినటువంటి మనస్సు ఇంద్రియములు కలిగినటువంటి పాపులకున్నదే ఈ దివ్యమైన సాటి లేని మహాప్రభావ సంపన్నమైన ఈ కాశీపురిని మాత్రం మీరు అన్యతీర్థాల్లాగా భావించవచ్చాయా అటువంటి రాగద్వేషాలతో కూడినటువంటి పాపాత్ములు. ఎందువల్లంటే ఒకవేళ ఎవరైనా కాశీ మామూలు పట్టణాలు లాంటిది అని చెప్పి ఎవరైనా అంటూ ఉంటారనుకో, కాశీకి ఇంత మహత్యం ఉందా, ఇటువంటివి ఏమీ లేవని వాళ్ళతో మీరు మాత్రం మాట్లాడద్దు అంటున్నాడు. తే పాపిన, వాళ్ళు పాపాత్ములు, న సహా తై పరిభాషణీయం న పరిభాషణీయం, మీరు వాళ్లతో మాట్లాడవద్దు కాశీని నిందించే వారితో. వారాణసీం స్మరహర ప్రియ రాజధానిం చక్వాకుతో వ్రజసి మూఢ దిగంతరేషో. మూఢులారా, భగవంతుడు ఆ మన్మధుణ్ణి హరించినటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ప్రియతమ రాజధాని అయిన వారాణసిని విడిచిపెట్టి దిగ్దిగంతరముల్లో ఎందుకయ్యా భ్రమిస్తారు? బ్రహ్మాది దేవతలకు కూడా దుర్లభమైన మోక్షలక్ష్మిని పొందే అవకాశం ఇక్కడ ఉండగా చపలమైనటువంటి లక్ష్మిని కోరుకొని ఆయా తీర్థాలలో ఆయా క్షేత్రాలలో ఆయా భూములపైన ఎందుకు తిరుగుతారయ్యా మీరు? ఇక్కడ స్థిరమైనటువంటి మోక్షలక్ష్మి ఇక్కడ ఉండగా ఈ సంసారంలో మనం కనుక ప్రయత్నం చేస్తే, కష్టపడితే విద్య వస్తుంది, డబ్బు వస్తుంది, ఇళ్ళు వస్తాయి, ఏనుగులు వస్తాయి, గుర్రాలు వస్తాయి, సేవకులు వస్తారు, పూలదండలు వస్తాయి, చందనములు వస్తాయి, ఇంకా రమణీయమైనటువంటి సుందరాంగలు వస్తారు. స్వర్గంలో కూడా మనకు స్వర్గం కూడా లభిస్తుంది. కానీ కీటకాలకు పక్షులకు కూడా ముక్తినిచ్చే వారాణసి మాత్రం అంత తేలిగ్గా లభించదు. మిగిలినవన్నీ లభిస్తాయి మనం ప్రయత్నం చేస్తే, వారాణసి మాత్రం అంత తేలిగ్గా లభించేది కాదు. ఒక్కసారి బ్రహ్మగారు త్రాసులో పెట్టి త్రూచినప్పుడు ఆ వారాణసి అన్నిటి తీర్థముల కంటే, అన్ని ముక్తి క్షేత్రముల కంటే బరువుగా అది కనిపించింది, ఆ రకంగా తూగింది అని చెప్పి చెబుతున్నాడు. విశ్వేశ్వరుడు యొక్క దయ వల్ల కాశీలో ఎవరైతే కాశీకి వెళుతారో వాడు మనుష్యుడంటే మనుష్యుడండి. ఇంకా వాడు ఉన్నాడే సాక్షాత్తు ఒక మనుష్యుడే కాదు, ఇతర జంతువులైనా సరే, ప్రాణికోటి ఇంకా పశుపక్ష్యాదులు ఎవైనా సరే వాడంతా రుద్రదేవుడితో సమానంటండి. అందుకననే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని విఘ్నాలు వచ్చినా, స్వభావ సహజమైనటువంటి ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ కాశీలో ఉండి మరణించిన వాళ్ళు కర్మబంధములను తెంచుకొని పరమాత్మ జ్యోతిలోనికి ప్రవేశిస్తారు అని చెప్పి చెబుతున్నాడు. ఆహా 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 అని చెప్పి నవ్వుతూ ఆ కాశీ నగరం ఉంటున్నది, ఓ మూఢులారా, ఓ పరమ మూఢులైనటువంటి ఓ జంతువులారా, ఈ శరీరం ఎప్పటికైనా మరణి నశించేదేరా? జనన మరణాది కష్టములను మీరు భరించాల్సి వస్తుంది. ఎందుకు ఇదంతా కూడా కాశీలో త్యాగం చేయండి, వస్తు మార్పిడి చేసుకోండి, మీరు హాయిగా ఈ కాశీలో ఈ శరీరాన్ని ఇచ్చి పరమానంద సదనానికి వెళ్ళండి రా. ఈ శరీ ఈ దేహం అనే పురం ఉందే, ఎందుకు ఇదంతా అయిపోయింది, దీనికి శిథిలం అయిపోయింది, ఈ పాడు ఈ పడ్డ ఈ ఇంటిని ఉందే, శిథిలమైన ఇంటిని ఇచ్చేసి మోక్ష రూపమైన దివ్య భవనాన్ని మీరు కొనుక్కోండి అంటున్నాడు. అహో, చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మరణకాలంలో భగవానుడైనటువంటి శివుడు దక్షిణ కర్ణంలో ఇలా చెబుతూ ఉంటాడట. ఆ తారక మంత్రాన్ని ఉపదేశించినట్లయితే ఇంకా మళ్ళీ తల్లి యొక్క ఆ గర్భంలో అతడు ప్రవేశించడు గాక, ప్రవేశించడు, దుఃఖం అతడికి దూరం అయిపోతుంది, సంసార దుఃఖం. ఎవడైతే ఈ కాశీలో ఉండడో వాడు మాత్రమే అనేక కష్టాల్లో, మృత్యువు, ధననాశం మొదలైన కష్టాల్లో పరాభవితుడవుతూ ఉంటూ ఉంటాడు అన్నాడు. కాశీవాసి అయ్యి రో మూడు పూట్ల హాయిగా ముప్పు పూటల ముష్టానం భుజించినప్పటికీ, స్వేచ్ఛగా విహరించినప్పటికీ, ఇతరత్రనే వాయుభక్షణం చేస్తూ జితేంద్రుడైన వానప్రస్థుడు కంటే గొప్పవాడు అవుతాడు కాశీలో. ఎట్లా ఉన్నా పర్వాలేదు కాశీలో అని చెప్పి చెబుతున్నారు. కాశీ నాస్తిహ దుష్కృతవతం సుకృతాత్మనం వా కాచిద్విశేష గతిరంతకృతం హి కాశ్యం. కాశీలో మరణించిన తర్వాత పుణ్యాత్ములు కానీ పాపాత్ములు కానీ వాళ్ళ పాపాలను బట్టి, వాళ్ళ యొక్క జాతిని బట్టి, వాళ్ళ యొక్క పూర్వజన్మ పుణ్య పాపపుణ్య విశేషములను బట్టి, ఆ సంచిత కర్మభవాలను అనుభవాలను బట్టి కొద్ది కొద్ది భేదంతో ఉండే, ఎలాంటి తేడా ఉండదు. ఎవరు మరణించినా సరే వాడు ఏ కులం వాడైనా కానీ, ఏ మతస్థుడైనా కానీ, ఏ ప్రాణైనా కానీ భేదం లేకుండా అందరూ ఇక్కడ ముక్తిని పొందుతూ ఉంటారు. కర్మ బీజములన్నీ ఇక్కడనే నాశనం అవుతూ ఉంటాయి. మళ్ళీ మొలవటం అనే ప్రశ్నే లేదు. ఓ పార్వతి, ఇదంతా కూడా శివుడు పార్వతీదేవితో విష్ణుమూర్తితో చెప్పిందే పార్వతీదేవితో మళ్ళీ చెబుతున్నాడు. ఓ పార్వతి, ఇక్కడ కుందేళ్ళేంటి, దోమలేంటి, నల్లులేంటి, కొంగలేంటి, చిలుకలేంటి, ఇంకా తోడేళ్ళు, జంబుకాలు, తురగ, ఉరగ, వానర, నర, కాశీమృతాహ పరామృతం. కాశీలో మరణించిన వాళ్ళందరూ పరమామృతమును పొందుతూ ఉంటారయ్యా అన్న. ఎవరైతే కాశీలో ఎప్పుడు ఉంటూ ఉంటారో, ఉంటూ బాగా మెడలో రుద్రాక్షమాలలు ధరిస్తూ ఉంటారో, వాళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా అంటే, కాశీలో ఉండేవాళ్ళు ఉండండి సాక్షాత్తు సర్పాభరణములతో ఉండేటువంటి రుద్రుల కిందనే లెక్కటండి. కాశీలో ఉండేవాళ్ళందరూ రుద్రులేట. అర్ధచంద్రుడు ధరించి శిరస్సున ఉంటూ ఉంటారు, త్రిపుండ్రములు ధరించి, అలాంటి రుద్రుడితో సమానం కాశీలో ఉండేవాళ్ళందరూ అంటారు. ఇక్కడ ఉండేటువంటి జలచరాలు, స్థల భూమి యందు సంచరించేవి, మత్స్యములు, నక్కలు, ఏవైనా సరే సమస్త జీవులు కూడా వాళ్ళందరూ నా దయవల్ల రుద్రరూపాన్ని ధరించి, వాళ్ళంతా రుద్రులే, కాశీలో ఉన్న వాళ్ళందరూ రుద్రులే, దేహాంతంలో నాలోనే లీనమవుతూ ఉంటారు. ఓ ప్రియురాల, ఓ దేవి, స్వర్గంలో వరుషేషు అనేటువంటి రుద్రులు ఉన్నారు, అంతరిక్షంలో వాతేషు అని పేరు గల రుద్రులు ఉన్నారు, అలాగేనే పృథివీలో అన్యేషు అనేటువంటి రుద్రగణం ఉన్నది వీళ్ళంతా కూడా, అలాగే నాలుగు దిక్కుల కూడా చాలామంది రుద్రులు ఉన్నారు, పైన అనేక రకాలుగా రుద్రులు ఉన్నారని చెప్పి వేద పాఠకులు చెబుతూ ఉన్నారు. పాతాళంలో కూడా సహస్రమైన రుద్రగణాలు ఉన్నాయంటూ ఉంటారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే కాశీలో ఉన్న వాళ్ళందరూ మిగిలిన రుద్రుల కంటే చాలా గొప్పవారయ్యా. కాశీలో ఉన్న వాళ్ళందరూ రుద్రులే. ఈ భూమి ఆకాశములయందు, దశదిక్కులయందు, పాతాళాలలో అక్కడ ఇక్కడ ఉన్న రుద్రులందరికంటే కాశీలో ఉన్న రుద్రులందరూ చాలా శ్రేష్ఠులు కదయ్యా. అందుకే కాశీకి రుద్రావాసం అనే పేరు వచ్చింది అంటున్నారు. వరుసగా పేర్లన్నీ చెబుతున్నారండి. మొట్టమొదటి అగస్త్యుల వారు అడిగాడు కదా, అవిముక్తం అనే పేరు ఎందుకు వచ్చింది? నేను ఎప్పుడు పార్వతీ పరమేశ్వరులు విడిచిపెట్టారు కాబట్టి అవిముక్తం. అట్లా వరుసగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఆనందం స్వరూపం కాబట్టి, పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆనందవనం. ఇక్కడ మోక్షమును ప్రకాశింపజేస్తుంది, లేదా పరబ్రహ్మ ప్రకాశమే కాబట్టి ఇక్కడ ఇది కాశీ, ఇలా చెబుతూ వస్తున్నారు కదా వరుసగా. వారణాసి నది మధ్యలో ఉంది కాబట్టి వారణాసి. ఇప్పుడు రుద్రావాసం అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్పారన్నమాట. అక్కడున్న వాళ్ళంతా రుద్రులే, రుద్రుల యొక్క నివాసం కాబట్టి అది రుద్రావాసం అనే పేరు కూడా కాశీకి వచ్చిందయ్యా. ఇంకో పేరు చెప్పరా, ఆయన అడిగిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. శ్మశానం అని, శ్మశబ్దస్య శ్మశబ్దేన శవ ప్రోక్త. శ్మ అంటే శ్మశానము అని అర్థం అండి, శానము అంటే శయనము అని అర్థం అండి. ఇక్కడ దీనికి ఏమని అర్థం చెప్పారంటే, ఇక్కడ మహాశ్మశానం అంటే ఇక్కడ శవములు మరణించినటువంటి తర్వాత విశ్రాంతి తీసుకుంటేటండి. ఈ మహామహాభూతములు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు ఇతరమైనటువంటివన్నీ కూడా ప్రళయకాలంలో ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఇట శవములై అవన్నీ కూడా సర్వభూతములు, మహామహా మహత్తు మొదలుకొని సర్వభూతములు కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాయి. స్మ అంటే శవములై, శానం అంటే శయనిస్తూ ఉంటాయి, విశ్రాంతిని తీసుకుంటూ ఉంటాయి. మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు ఆ బీజములన్నీ అక్కడ ఉంటాయి, మళ్ళీ తర్వాత మామూలుగా పూర్వంలాగానే మళ్ళీ సృష్టి జరుగుతూ ఉంటుంది. అందువల్ల దీనికి మహాశ్మశానం అని పేరు వచ్చింది. మొత్తం ఉన్నదే సృష్టికి కారణములైన బీజములన్నీ, ఆ మహాభూతములన్నీ కూడా ఇక్కడ శవరూపంలో ప్రళయకాలంలో శయనించి ఉంటాయి, విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి, విశ్రామ స్థానం. అందువల్ల దీనికి మహాశ్మశానం అని పేరు వచ్చింది. మహాన్యపిచ భూతాని ప్రళయే సౌభస్థితే శరతేత్ర శవా భూత్వా శ్మశానంతు తతో మహతు అని చెప్పి ఆ రకంగా చెప్పి, వారాణసి, కాశీ, రుద్రావాసము, మహాశ్మశానము, ఆనందకాననము, ఈ రకంగా ఈ పేర్లు వచ్చినాయ్యా అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి మళ్ళీనే కాశీకి సంబంధించినటువంటి మళ్ళీ ఆ రహస్యాన్ని చెబుతూ ఉంటున్నారు. ఎవరైతే ఈ అధ్యాయం గనక జపిస్తారో వాళ్ళకి మహాపుణ్యం లభిస్తుంది, మహాపాతకములన్నీ నశిస్తాయి. వినిపించినట్లయితే ద్విజులైనటువంటి వాళ్ళకి, వాళ్ళు శివలోకంలో ఉంటారు వినిపించినటువంటి వారు. అతఃపరం కలసిజా కిం శుశ్రూషసి తద్వద కుమారస్వామి అంటున్నాడు, నువ్వు ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నావు వినాలని చెప్పవయ్యా. కాశీ కథా కచ్చమాన మమాపి పరితోషకృదు, ఇవో ఇన్ని రోజుల నుండి నీకు కాశీ కథ చెబుతున్నా కానీ ఇంకా నాకు సంతృప్తి లేదయ్యా, నువ్వు అడుగు నేను చెబుతాను, నువ్వు అడిగిందల్లా అంటున్నాడు. అదా ఏకత్రింశోధ్యాయ, కాశీకి అధిపతి, కాశీలో శాసించేవాడు, యమధర్మరాజు శాసనం కాదు. ఎవరయ్యా కాలభైరవుడు? ఆ కాలభైరవుడు యొక్క జన్మ వృత్తాంతం వస్తున్నది ఇప్పుడు ఇవాళ. ఈ ఇప్పటికి మనమే విశ్వేశ్వరుడు యొక్క ఆవిర్భావం చెప్పుకున్నాం, విశ్వేశం, భైరవుడు ఆవిర్భావం ఇప్పుడు వస్తున్నది. విశ్వేశం, మాధవం, డుండిం, దండపాణించ భైరవ్, భైరవుడు ఇవాళ వస్తుంది. రేపు దండపాణి యొక్క వృత్తాంతం వస్తుంది. దండపాణి ఎవరు ఏమిటి? కాశీం, కాశీని గురించి చెప్పాడు ఇప్పటికి చాలాసార్లు, ఈ పేర్లు ఇవన్నీ కూడా కాశీని గురించి. గంగాం, గంగని గురించి చెప్పాడు. మణికర్ణికని గురించి చెప్పాడు. భవానీమాత యొక్క ప్రభావం అదంతా రావాలి. ఇట్లా వరుసగా ముఖ్యమైన దేవతలకు సంబంధించి అన్ని క్రమంగా వస్తున్నాయి అన్నమాట. ఒకసారి అగస్త్యులు అడుగుతూ ఉన్నారు, వారాణసి కథ వింటుంటే నాకు ఇంకా తృప్తి తీరటలేదయ్యా, నా ఎందు నీకు గనక దయ ఉన్నట్లయితే, నేను గనక యోగ్యుణ్ణైతే కాలభైరవుడు వృత్తాంతం నాకు చెప్పవయ్యా. ఆయన అసలు ఏమిటి, ఎందుకు ఆయనకు ఆ భైరవుడు అనే పేర్లు ఎందుకు వచ్చింది, ఆయన ఏం పనులు చేస్తూ ఉంటాడు, ఇంకా ఆయనకి ఏమేం పనులు ఉన్నాయి, ఏమేం పేర్లు ఉన్నాయి, ఆయన ఆరాధన ఏ రకంగా చేయాలి, ఎప్పుడు ఆయన యొక్క అనుగ్రహం మనం ఎలా పొందుతాం, ఇవన్నీ కూడా నాకు చెప్పాలయ్యా అని చెప్పినంటే కుమారస్వామి చెబుతున్నాడు, ఓ మహాభాగా, వారాణసిలో నీకు ఎంత వారాణసి అంటే నీకు ఎంత ప్రేమయ్యా, ఎంత భక్తయ్యా, ఇంకెవ్వరికీ కూడా నే ఇంత భక్తి లేదు, ఇంత భక్తిపూర్వకంగా నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఉన్న విషయం అంతా విడిచిపెట్టకుండా చెబుతున్నాను వినవయ్యా. ఆ భైరవుడి యొక్క ప్రాదుర్భావం వింటేనే మహామహా పాపములన్నీ కూడా పోతూ ఉంటాయి, కాశీవాసులందరికీ కూడా ఏ విధమైన విఘ్నములు కూడా ఉండవయ్యా అని చెప్పి ఒక శ్లోకంలో కాలభైరవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. పాణిభ్యాం పరిదఃప్రపీడ్య సుదృఢం నిశ్చోళ్య చ బ్రహ్మాండం సకలం పచేలిమరసాలోచ్యై ఫలాభంగు పాయం పాయం అపాయత స్త్రిజగతి మున్మత్తవత్తైరసై నృత్యం తాండవడంబరేణ విధినా పాయాత్ మహాభైరవ. ఒక పండినటువంటి పండటానికి సిద్ధమై పండినటువంటి ఒక మంచి మామిడి పండునున్నదే తీసుకొని అలాంటి ఈ బ్రహ్మాండ మండలం అంతటండి పండిన మామిడి పండు లాంటిది, కొంతకాలానికి ఇదంతా కూడా పండిపోతుంది. మామిడి పండు ఎలా పండిందో ఈ బ్రహ్మాండం కూడా పండిపోతుంది. ఆ మామిడి పండు లాంటి బ్రహ్మాండ మండలాన్ని తీసుకొని రెండు చేతులతో తీసుకొని బాగా గట్టిగానే అలా పిండి పిండి ఆ అందులో వచ్చినటువంటి ఆ బ్రహ్మాండ రసాన్ని త్రాగుతూ ఉంటాడట, అంటే ప్రళయం చేస్తూ ఉంటాడు, సర్వమును లయం చేసుకొని ప్రళయం చేస్తూ ఉంటాడన్నమాట. ఆ పిండి పిండి ఆ రసాస్వాదనం ఆ బ్రహ్మాండలో ఉండేటువంటి ఆ రసాన్ని, అంటే ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసి తద్రసాన్ని ఆయన ఆస్వాదనం చేస్తూ నాట్యం చేస్తూ ఉంటాడు మహాడంబరంతో. ఆయన ఈ ముల్లోకములను కూడా ఉన్మత్తవతో ఈ బ్రహ్మాండ రసమును లయకాలంలో ఈ రకంగా నాశనం చేసి త్రాగి ఒక ఉన్మత్తుల్లాగా ఆయన ఆ రకంగా ముల్లోకములను కూడా అపాయము నుండి రక్షిస్తూ ఉంటాడు. ఆ కాలభైరవుడు మమ్మలను రక్షించుగా. కానీ స్కంద కుమారస్వామి ముందు కాలభైరవుడికి నమస్కారం చేసి ఆయన వృత్తాంతం చెప్పడం ప్రారంభిస్తున్నారు. ఓ కుమారస్వామి, ఓ విష్ణువు చతుర్భుజుడైన విష్ణువు కానీ చతుర్ముఖుడైన బ్రహ్మగారు కూడా ఆ పరమేశ్వరుడి యొక్క విశ్వనాథుని యొక్క మహిమ తెలుసుకోలేరయ్యా. మహాదేవుడి యొక్క మహిమ ఏమయ్యా ఓ అగస్త్య మహర్షి, ఇందులో ఏమీ ఆశ్చర్యం లేదు. ఎందువల్ల అంటే ఆ శివుని యొక్క మాయ ఎవరు దాటలేరు. మమ మాయా దురత్యయా అన్నారు. ఎక్కడ శ్రీ మహావిష్ణువు చెప్పుకున్నాడు కృష్ణుడు, భవమాయా దురత్యయ, అందరూ ఒకటే కదా. శివుడి మాయ కూడా దురత్యయాడు. భవ ఇక్కడ అంటున్నారు, భవ అంటే శివుడు కదా. అందువల్ల ఆ శివుని మాయ చాలా ఎవరు కూడా దాటలేరు. ఒకప్పుడు ఏమైంది అంటే మేరు పర్వతం పైన బ్రహ్మగారు మహర్షులతో కూడి ఉన్నారయ్యా. అప్పుడు ఆ మహర్షులందరూ కూడానే నమస్కారం చేసి ఆ బ్రహ్మగారికి కిమేకం తత్వం అవ్యయం అన్నాడు. నాశము లేనటువంటి తత్వము ఏమిటి అని మహర్షులందరూ బ్రహ్మగారిని అడిగారండి. ఎప్పటికీ నాశము పొందని తత్వం ఏమిటి అని అడిగారు. ఆ బ్రహ్మగారు కూడా శివుడి మాయ చేత మోహితుడైనట్ట. నేనేను అన్నాడు. అవిజ్ఞాయ పరం భావమాత్మానం ప్రాహ వర్షిణం జగజ్జో, నేను జగత్తుకి కారకుడను, నేనే ధాతను, నేనే స్వయంభువుని, నేనే ఈశ్వరుడును, నేనే అనా ఆది లేనటువంటి వాణ్ణి, నేనే బ్రహ్మను. నన్ను పూజించకుండా వాడికి ముక్తి లేదు. అన్నిటినీ ప్రవర్తించేవాణ్ణి నేనే. జగత్తులకు నేనే ఈ జగత్తును నివర్తింపజేసేవాణ్ణి నేనే. నాణ్యః యదధిక సత్యం కశ్చిత్ కోపి సురోత్తమాః. ఓ దేవతలారా, మహర్షులారా, నాకంటే ఇంకెవడు గొప్పవాడు లేడు పొమను. ఈ మాట వింటూ ఉంటే అప్పుడు అక్కడ అదే ప్రదేశంలో విష్ణుమూర్తి యొక్క అవతారమైన యజ్ఞావతారం ఉంది. యజ్ఞుడి రూపంలో అక్కడ ఉన్నాడు. విష్ణుమూర్తి యొక్క అవతారాలలో యజ్ఞుడి యొక్క రూపం ఉంది, యజ్ఞుడని. ఆ యజ్ఞావతారంలో ఉన్నాడు అక్కడ విష్ణువు. ఆయన ఏమన్నాడంటే నవ్వుతూ, కోపం వచ్చింది, కళ్ళు ఎర్రబడ్డాయి. అవిజ్ఞాయ పరంతత్వం కిమే తత్ ప్రతిపాద్యతే, పరతత్వం ఏమిటో తెలియకుండా మాట్లాడుతున్నావే, నీకు బాగా అజ్ఞానము. నీ వంటి వాడికి యోగయుక్తుడు జీవబ్రహ్మైక్య స్వరూపమును ఎరిగిన నీ వంటి వాడికి అజ్ఞానం పట్టిందేమిటి? నువ్వు ఇట్లా అజ్ఞానంగా మాట్లాడటం భావ్యం కాదయ్యా. నేను లోకములకు కర్తను, నేను నారాయణుణ్ణి, నేను అందరికంటే పరుడను. నన్ను గనక గౌరవించకపోతే ఈ జగత్తులకు జీవనమే ఉండదు. నేనే పరంజ్యోతిని, నేనే పరాగతిని, నేను ప్రేరేపించడం వల్లనే నువ్వు సృష్టి చేస్తున్నావయ్యా. ఏవం విప్రకృతవు, ఇద్దరు కూడా మోహన్లో మాట్లాడుకున్నారండి ఈ రకంగా. ప్రమాణం ఏంటండి ఇలాంటప్పుడు? వేదా ప్రమాణం సర్వత్ర ప్రతిష్టాం పరమామిత. మనకేమైనా ఎవరికైనా అనుమానం వస్తే వేదములు ప్రమాణం, అది స్వతహా ప్రమాణం. ఇంకా వాటికి వేరే ఇంకెవరు ప్రమాణం అవసరం. ఏ విషయం వచ్చినా ప్రమాణం వేదం, వేదం స్వతహా ప్రమాణం. అందువల్లనే వేదములు ప్రమాణం కాబట్టి వేదములను మనం అడుగుదామన్నారు. వేదములు ఏమన్నాయంటే అడిగారు, మేము చెబుతాం కానీ మేము చెప్పింది మీరు అంగీకరించాలి అనేది. సరేనన్నారు. అప్పుడే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఇవన్నీ కూడానే మన శివుడే పరతత్వం అని చెప్పి చెప్పినాయండి. ఏదంతస్థ ఎవరి భూ లోపల ఈ ప్రాణులన్నీ ఉన్నాయో, ఎవరి వల్ల ఈ సర్వ జగత్తు ప్రవర్తితమవుతుందో, ఏదైతే తత్ అని పరం తత్వం. తత్ అంటే తత్వమశిలో ఉంటుంటాం. తచ్చబ్దంతో ఏమని చెప్పబడుతుంది? పరబ్రహ్మ అని చెప్పబడుతుంది. తత్వమశి అని మహావాక్యాలలో ఉంది. తత్ అంటే ఆ పరబ్రహ్మ, అది అది అంటే ఆ పరబ్రహ్మ. త్వం నీవు అసి అయి ఉన్నావని మహావాక్యాలలో ఆ పదానికి అర్థం అదనమాట. నీవు ఆ పరబ్రహ్మవే అయి ఉన్నావు అంటే జీవుడు పరబ్రహ్మయే. ఈ జీవుడికి పరబ్రహ్మకు భేదం లేదు, ఉన్నది ఒక్కటే, అదే అద్వైతం అంది. అందువల్లనే ఆ తత్వం ఏదైతే ఉన్నదో అని పేరుతో పిలువబడి ఆ పరతత్వము నీవేనయ్యా, ఆ రుద్రుడు మాత్రమే అతడే ఒక్కడు అని చెప్పి ఇట్లా యజుర్వేదము, యజ్ఞములన్నీ ఆయన వల్లనే ప్రవర్తిస్తున్నాయి. అంతా కూడా యోగము ద్వారా ఆయన అందరూ పొందుతూ ఉంటాడు. ఆయన సర్వమును దర్శించగలవాడు ఆ శివుడే అని. అలాగే సామవేదం కూడా చెప్పింది, ఇదంతా ఈ ప్రపంచమంతా ఆయన చేత భ్రమింపబడుతూ ఉన్నదయ్యా. ఈ రకంగా కూడా యోగులందరూ కూడా ఆయన గురించి తమ హృదయాకాశంలో ధ్యానం చేస్తూ ఉంటారయ్యా. ఆయన ప్రకాశం, ఆయన స్వయం ప్రకాశం కలిగినటువంటి వాడు, స్వయం జ్యోతి అయినటువంటి వాడు. ఆయన ప్రకాశం వల్లనే ఈ జగత్తంతా ప్రకాశిస్తూ ఉన్నది. ఈ విషయమంతా ఆయనే ముక్కంటి, ఆయనే పరతత్వం అని ఇట్లాగే అథర్వణ వేదం కూడా చెప్పిందండి. అనేటప్పటికీ శృతీరితం నిశమ్యేత్తం తావతీ ఇద్దరు బాగా విమోహితులైనారు. బ్రహ్మగారు విష్ణువు నవ్వి ఈ యజ్ఞరు యజ్ఞస్వరూపుడుగా ఉన్న శ్రీ మహావిష్ణువు విధి అంటే బ్రహ్మ అన్నారు, కథం ప్రమథనాథోసౌ రమమాణో నిరంతరం దిగంబర పితృవనే శివయా ధూళిదూసర. ఏమయ్యా ప్రమథనాథుడు పరమతత్వమా, ఆయన ఎలా అవుతాడయ్యా, ఎప్పుడు దిగంబరుడుగా ఉంటాడు, శ్మశానంలో ఉంటాడు, ధూళి పూసుకొని భస్మం రాసుకొని ధూళి పూసుకొని ఉంటూ ఉంటాడు, ఆ పార్వతీదేవితో ఉంటూ ఉంటాడు, వేషం చూడబోతే సరిగా ఉండదు, జడలు ధరించి ఉంటాడు, అందువల్లనే వృషభ ఎద్దు వాహనం, సర్పాలేమో భూషణం, పరం బ్రహ్మత్వం ఆపన్న క్వచాత సంగతి వర్జితం. ఏ ఎప్పుడూ ఆ పార్వతీదేవితో కలిసి ఉండేటువంటి వాడు ఎలా అవుతాడు, పరబ్రహ్మ అంటే సంఘవర్జితం కదా, ఏ సంఘము లేకుండా ఉండాలి కదా, ఈ సంఘంతో కూడినటువంటి వాడు పరబ్రహ్మ ఎలా అవుతాడు అని చెప్పి వీళ్ళిద్దరూ అన్నారండి. సంఘవర్జితుడు కాదు కదా అని ఈ మాట వినండి. ఈ పరబ్రహ్మం యొక్క ప్రణవస్వరూపు ప్రణవము కూడా పరబ్రహ్మస్వరూపమే, ఓంకారమే. ఆ ప్రణవం ఏమైందంటే ఆ ప్రణవ రూపంలో అక్కడ స్ఫురించి సనాతనమైనటువంటి ప్రణవస్వరూపంలో స్ఫురించి ఆకారం లేదు అసలు పరబ్రహ్మకు. ఆ ప్రణవ రూపంలో ఆకారము ధరించి నవ్వుతూ అన్నది ఆ ప్రణవం ఉంటున్నది ఓంకారం. ఈ వేదములకు కూడా అది ఆది కదా, ఓంకారము నుండే ప్రణవము నుండే ఈ వేదములన్నీ ఆవిర్భవించినాయి. ప్రణవం అన్నది నాయన ఈశ్వరుడు ఉమతో రమిస్తున్నాడంటే ఎవరితో రమిస్తున్నాడయ్యా, ఆ శక్తి ఆయన శక్తే, ఆయన కంటే భిన్నం కాదు కదా. ఎవరన్నా భిన్నమైనటువంటి వాళ్ళతో రమిస్తే అది వేరు కానీ ఆయన కదాచిద్ రమతే రుద్రో లీలారూపధ, ఆయన లీలారూపధరుడై తన శక్తితోటే విహరిస్తున్నాడు. అందువల్ల ఉన్నదే ఆయన స్వయం జ్యోతి, ఆయన సనాతుడు, ఆనందన స్వరూపుడు, ఆయన శక్తి ఎప్పుడు ఆయనే కాబట్టి, ఆయన కంటే భిన్నం కాబట్టి ఆయన అంటుకొని ఎప్పుడు నిత్యం ఉంటూ ఉంటుంది అనపాయనిగా. కాబట్టి తన శక్తితో తను ఉన్నప్పుడు, తనకంటే అభిన్నమైన శక్తితో ఆయన ఉన్నప్పుడు అది ఇతరులతో కనుక రమించినట్లయితే అది దోషం అవుతుంది, కానీ తన శక్తితో తన స్వరూపంతో తను రమిస్తుంటే ఆత్మారాముడై అది ఎలా దోషం అవుతుంది అని ప్రశ్నించారు. ఇదే గోపికా విహారం అప్పుడు కూడా శ్రీకృష్ణుని కూడా ఇదే సమాధానం చెబుతారు కొంతమంది. వీళ్ళ ఈ జీవకోటి అంతా కూడా ఆయన కంటే భిన్నం కాదు కదా, ఇతరులతో ఆయన రమిస్తే కదా అది దోషము అని చెప్పి ఇది ఈ సమాధానం అక్కడ కూడా చెబుతూ ఉంటారు గోపికా గీతల్లో కూడా. ప్రాదురాసి తతో జ్యోతి, ఈ మాట చెప్పినప్పటికీ వాళ్ళకి అజ్ఞానం పోలేదండి. ఎందువల్ల శివుని మాయ, వెంటనే వాళ్ళ మధ్యలో ఒక పెద్ద జ్యోతి వచ్చేసేసిందండి. ఆ జ్యోతి వచ్చేటప్పుడు తన యొక్క ప్రకాశంతో భూమి ఆకాశముల మధ్యంతా కూడా వెలిగింపజేస్తూ వచ్చిందనమాట. ఆ జ్యోతి మండలంలో ఒక పురుషుడు కనిపిస్తున్నాడు అండి, ఆ మధ్యలో ఉన్నాడనమాట. కోపంతో మండిపడిపోతున్నాడనమాట. ఈ బ్రహ్మగారు ఏ ముఖంతో అయితే ఈ శివనింద చేశాడో ఆ శిరస్సును ఖండించాలని ఆ కోపం వచ్చేసింది ఆయనకి. ఆవయోరంతరం కోసం విభుర్యాత్ పురుషాకృతిం, ఈ విష్ణువుకును బ్రహ్మకు మధ్యలో వచ్చేసాడు. వచ్చేసి విధి సంభావయేత్ యావత్ తావత్ సహి విలోకిత బ్రహ్మగారు చూచాడు. ఆకారాన్ని బట్టి అనుకున్నాడు వెంటనే, నల్లగా నీలకంఠుడై ఉన్నాడు చూచాడు. ఓ నువ్వు రుద్రుడువులేవోయ్, నాకు తెలుసు శివుడివి, నువ్వు నా కుమారుడివే కదా, నాను ఫాలభాగం నుండే కదా నువ్వు ఆవిర్భవించింది, నువ్వేంటి పెద్ద గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నావు, నువ్వు పుట్టినప్పుడు ఏడ్చావు అందువల్ల నీకు రుద్రుడు అని పేరు పెట్టాం, రోదనాథ రుద్రహాని, నువ్వేదో మాట్లాడుతున్నావు కుమారుడివి, నన్ను క్షమార్పణ కోరుకో అన్నాడు. మామేవ శరణం యాహి పుత్ర, నిన్ను కొడుకువి కాబట్టి రక్షిస్తాను అన్నాడు. ఇదంతా శివుని మాయ చేత మోహితులైనారు వీళ్ళందరూ. అత ఈశ్వర పద్మయోనే శ్రుత్వా గర్భవతీం, బ్రహ్మగారి మాటలు విన్నాడు ఈశ్వరుడు, బాగా కోపం వచ్చింది. ఆ కోపము నుండి భైరవుణ్ణి సృష్టించారు. ఎప్పుడైతే దక్షయజ్ఞంలో కోపము నుండి జటాజూటమును విసిరి కొడితే వీరభద్రుడు ఆవరించారో, ఇక్కడ ఆయన కోపం వచ్చేటప్పటికీ ఆ క్రోధము నుండి భైరవుడు ఆవిర్భవించాడు. అందుకే అంత భయంకరంగా ఉంటాడు. ప్రాహ పంకజన్మాసౌ శాశ్యతే కాలభైరవ, ఓ కాలభైరవ ఈ బ్రహ్మగారిని ఈ బ్రహ్మను శాసించు అన్నాడు. నువ్వే కాలుళ్లాగా ప్రకాశిస్తావు కాబట్టి నువ్వు కాలరాజు అనే పేరుతో పిలువబడతావు. కాలుడులాగా, యమధర్మరాజులాగా, కాలపురుషుల్లాగా నువ్వు ప్రకాశిస్తున్నావు కాబట్టి కాలుడు, కాలరాజు, రాజు అంటే ప్రకాశించడం, కాలవత్ రాజతైతే కాలరాజ, కాలుడు వలె నువ్వు ప్రకాశిస్తావు కాబట్టి కాలరాజు అవుతావు. నువ్వే ఈ ప్రపంచమంతా భరించడానికి సమర్థుడు కాబట్టి భైరవహ అవుతావు. భైరవ అంటే భరించేవాడని అర్థం, భైరవహ అంటే భయంకరుడని అర్థం ఉంది. నువ్వు నిన్ను చూచి కాలుడు కూడా భయపడతాడు కాబట్టి కాలభైరవ అనే పేరుతో పిలువబడతావు. నువ్వు ఉన్నదే దుర్మార్గుల్ని బాగా మర్దిస్తావు కాబట్టి ఆమర్దక అనే పేరుతో పిలుస్తావు. నీ దర్శనం చేత పాపములందరినీ పాపాలన్నీ భక్షిస్తావు కాబట్టి పాపుల పాపములన్నీ నువ్వు పాపభక్షకుడు అనే పేరుతో పిలువబడతావు అని. కాలభైరవుడికి ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చినాయండి? ఒక పేరు కాలరాజు, ఇంకొక పేరు భైరవుడు, ఇంకొకటి కాలభైరవుడు, ఆమర్దకుడు, తర్వాత పాప భక్షకుడు. ఇన్ని రకాలుగా నువ్వు వ్యవహరింపబడతావయ్యా అని చెప్పి చెప్పి యామే ముక్తిపురీ కాశీ సర్వాభ్యోపి గరీయసి, అన్నిటికంటే ఈ జగత్తులో శ్రేష్టమైనది గొప్పది నా మోక్షపురం ఉన్నదే కాశీ, ఆధిపత్యం చతస్యాస్తే కాలరాజస, నీకు పట్టాభిషేకం చేస్తున్నా, నువ్వే అక్కడ అధిపతివి. తత్ర పాపకర్తారహ తేషాం శాస్తా, త్వమేవ హి, అక్కడ పాపం చేసిన వాళ్ళని శిక్షించేవాడివి, రుద్రపిశాచాలుగా చేసి 30,000 సంవత్సరములు శిక్షించేటువంటి వాడివి నువ్వే. కాలభైరవుడే కాశీలో శాసకుడు, కాశీ పట్టణానికి కొత్వాల్ పరిపాలకుడు ఆయనే అన్నమాట, అది గుర్తుంచుకోండి. తత్ర పాపకర్తారహ తేషాం శాస్తాత్వమేవ హి, ఏది రుద్రశాప రుద్రపిశాచ రూపంలో శిక్షిస్తూ ఉంటాడు. శుభం కానీ అశుభం కానీ కాశీలో ఉన్నవాళ్ళు ఏం చేసినా చిత్రగుప్తుడికి మాత్రం అగోచరం, ఇంకా మిగిలిన కాశీ తప్ప ఇంకా ఎక్కడ చేసినా ఆయన గోచరం అవుతాయి. కానీ కాశీలో చేసే శుభాశుభములు ఏవి కూడా చిత్రగుప్తుడికి గోచరం కావయ్యా అని ఈ రకంగా వరములు ఇచ్చేశాడు. వెంటనే కాలభైరవుడు తన యొక్క ఎడమ బొటన వ్రేలు గోటి యొక్క అగ్రభాగంతో బ్రహ్మ యొక్క శిరస్సును ఖండించేశాడు. యదంగం అపరాధ్నోతి కార్యం తస్యైవ శాసనం, ఏ అవయం అపరాధం చేసిందో ఆ అంగాన్ని శిక్షించాలి. అందుకే ఇక్కడ మనం ఏ పనులు చేస్తే ఏ అవయవాలతో అక్కడ అవే శిక్షలు ఉంటూ ఉంటాయి. యమలోకంలో మనం ఆ యమధర్మరాజు పెట్టే శిక్షల గురించి చెప్పుకున్నాం మనం. అందువల్ల ఉన్నదే అది ధర్మం. ఆ కారణంగా ఏం చేశాడంటే 5 శిరస్సులు ఖండించాల. 5వ తన వంటి వాడు తనలాంటి వాడు కావాలని ఆయన 5 శిరస్సులు ఆయనకిస్తే ఏ శిరస్సుతో పంచమ శిరస్సుతో ఈ రకంగా శివనింద చేశాడు. ఆ కారణంగా పంచమ శిరస్సును మాత్రమే ఖండించాడు. ఎక్కడ దోషం ఉంటే అక్కడ మనకు శిక్ష విధించాలి. యజ్ఞమూర్తి ధరో విష్ణు, ఈ దృశ్యాన్ని చూచేటప్పటికీ యజ్ఞమూర్తి ధరుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఉన్నదే. స్తోత్రం చేశాడు శంకరుని. ఆయన శంకరుడు కదా, అందరికీ శుభం చేసేవాడు, మహాపరమశాంతుడు, శాంతం పద్మాసనస్థం శశిధర మగుడం అని చెప్పి ఆయన పరమశాంతుడు. ఆయన ఎప్పుడు కూడా స్తోత్ర ప్రియులు కదా దేవతలందరూ కూడా. బ్రహ్మగారు కూడా భయపడిపోయి శతరుద్రియం చదివాడు, నమక జమకాలు చదవడం ప్రారంభించాడు. ఇక ఆశ్వాశ్చతవు మహాదేవ, బహు కరుణాసముద్రుడు. అందువల్ల వెంటనే వాళ్ళిద్దరిని, ఆయన మాయచేతనే కదా వాడు మోహితులైంది, ఇదొక లీల, అది ఆయన యొక్క లీల. వాళ్ళిద్దరినీ ఓదార్చి ఎవరు ఆయన్ని నమస్కారం చేస్తారో ప్రణతులవుతారో వారి ఎందు వాత్సల్యం చూపుతాడు ఆ మహాదేవుడు. అంటున్నాడు తన యొక్క మూర్తి అయినటువంటి ఆ కాలభైరవుడితో అంటున్నాడు, నాయనా కాలభైరవ, వీళ్ళిద్దరూ గౌరవించదగిన వాళ్ళయ్యా, ఈ బ్రహ్మ కానీ విష్ణువు కానీ, సరే నువ్వు వాళ్ళని మాత్రం బాగా గౌరవించు, ఇప్పుడు చూపినటువంటి కోపం వీళ్ళపైన ఇంకా చూపించొద్దు, ఇది వదిలేసి. నువ్వు ఇప్పుడు బ్రహ్మ కపాలం ఆయన చేతిలో ఉంది, ఆయన చేతికి అతుక్కుపోయింది బ్రహ్మహత్య మహాపాతకం. ఈ కపాలాన్ని, బ్రహ్మగారి యొక్క కపాలాన్ని నువ్వు ధరించు, చేతిలో పట్టుకో. ఈ బ్రహ్మహత్య మహాపాతకం అన్నమాట పోవటం కొరకు లోకాలన్నీ తిరగవయ్యా. కారణం ఏమిటంటే లోకములకు కూడా శిక్ష ఇవ్వాలి. బ్రహ్మహత్య మహాపాతకము అది తొందరగా పోదు అనేటువంటి లోకమునకు నేర్పాలి. అందుకొరకు, లేకపోతే ఆయన పరమాత్మకి ఆ కాలభైరవుడికి బ్రహ్మహత్యా దోషం ఏంటి ఆ విషయం ముందు ముందు మనకు శ్రీ మహావిష్ణువు చెబుతాడు. లోక శిక్ష కొరకున్నదే. ఇట్లా ఓ దోషం చేసిన వాడు దాని శిక్ష అనుభవించాలి. మరి ప్రభు అయినటువంటి వాడే, పెద్ద పెద్ద వాళ్లే మరి ఆ శిక్షని అనుభవించకపోతే శ్రేష్ఠులు ఎలా ఉంటే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా యథా రాజా తదా ప్రజా అన్నట్లుగా ఇది ఆచరతి శ్రేష్ట తత్తదేవ ఇతరో జన అని గీతాకారుడు. శ్రేష్ఠులైన వాళ్ళు ఏది ఆచరిస్తే ఏ మార్గాన్ని అవలంబిస్తే అందరూ అదే మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. అందువల్లనే లోక శిక్ష కొరకు నువ్వు ఈ రకంగా తిరగవయ్యా అన్ని లోకాలు అది కపాల వ్రతం, కపాలిక వ్రతం అంటే కపాలాన్ని చేతిలో పట్టుకొని భిక్ష చేసుకుంటూ మొత్తం అన్ని లోకాలు తిరగాలి. ఇవో బ్రహ్మహత్య దోషం, ఈయనకు అసంక్రమించిందని అందరికీ తెలియాలి. బ్రాహ్మణ్ణి చంపడం వల్ల బ్రహ్మహత్యలు చేయకుండా ఎవరు ఉండాలి. ఆ దృష్టితో లోకమునకు శిక్ష కొరగటం కొరకు నువ్వు ఈ రకంగా తిరగని అప్పటికప్పుడు బ్రహ్మహత్య అనేటువంటి ఒక స్త్రీని, బ్రహ్మహత్యా స్త్రీని సృష్టించాడు. అది చాలా భయంకరంగా ఉంటుంది. దాన్ని బాగా 10-15 శ్లోకాలలో వివరించారు. ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి వీళ్ళ, చాలా ఉన్నతంగా ఉంటుంది. ఒక భయంకరంగా ముఖం ఉంటే నోరు ఉంటుంది, నల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది సృష్టించాడు పరమేశ్వరుడు. ఆ కాలభైరవుడిని వెంటబడుతూ ఉంటుంది అన్నమాట. కాలభైరవుడు ముందుకెళ్తూ ఉంటాడు. ఈ బ్రహ్మహత్య మహాపాతకం మాత్రం కన్యా రూపాన్ని ధరించి పరమేశ్వరుడే సృష్టించాడు. అప్పుడు వెంటబడుతూ ఉంటుంది. ఆయన వెళుతూ ఉంటాడు, అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాడు ఈ బ్రహ్మహత్య దోషం పోవడం కొరకు. నువ్వు ఇలా తిరుగయ్యా, చివరికి నువ్వు కాశీకి వచ్చిన తర్వాత ఈ బ్రహ్మహత్య దోషం నిన్ను పోతుంది అని చెప్పాడు. బయలుదేరాడు పరమేశ్వరుడు. ఎవరు? కాలభైరవుడు. అందరికీ లోక నాకు తెలియజేయటం కొరకు అన్నమాట. కపాలమును ధరించి మొత్తం అన్ని లోకాలు తిరుగుతున్నాడు, ప్రతి చోటికి వెళుతున్నాడు. ఎక్కడా కూడా ఈ బ్రహ్మహత్యాకన్య వెంట వస్తూనే ఉన్నది, ఆయన అనుసరించి వస్తూనే ఉంది. ఈ చేతిలో ఈ బ్రహ్మకపాలం అలాగే ఉంది, చేతికి అతుక్కున్నది. ఇదేమీ పోవటలేదు. చివరికి వైకుంఠానికి వెళ్ళాడండి ఆయన. అనేక తీర్థములు చూసుకుంటూ శివుడు అంతర్ధానం చేసిన తర్వాత ఈయన బయలుదేరాడనమాట. చివరికి కాశీకి వచ్చిన తర్వాత ఈ బ్రహ్మహత్యాకన్య అంతర్ధానం చెందుతుంది, కపాలం కూడా పడిపోతుంది అనుకోండి. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈ సందర్భంలో చెబుతున్నారు, లోకంలో చాలా ఉన్నాయ్యా తీర్థాలు, కాశీ ప్రవేశించేటప్పటికీ బ్రహ్మహత్య మాయమైపోయింది, అంతర్ధానం చెందిపోయింది, చేతిలో ఉన్న బ్రహ్మ కపాలము పడిపోయింది. దీన్ని బట్టే కాశీ గొప్పతనాన్ని ఊహించండి. నేను ఇంద్రలోకానికి వెళ్ళాడు, విష్ణులోకానికి వెళ్ళాడు, సత్యలోకానికి, అన్ని లోకాలు తిరిగినా చేతిలో ఉన్న కపాలము పోలా, బ్రహ్మహత్య కన్యా పోలా, కాశీ ప్రవేశంతో పోయినాయి. దీన్ని బట్టి కాశీ యొక్క గొప్పతనాన్ని మీరు ఊహించుకోండి. తీర్థాలు చాలా ఉన్నాయి, చాలా దేవాలయాలు ఉన్నాయి ముల్లోకములలో. కాశ్యా కళామర్హంతి షోడశీం, కాశీలో 16 వంతు కూడా అవి వైభవాన్ని కలిగిలేవయ్యా. పాపములు, బ్రహ్మహత్యాది మహాపాపములు మన శరీరంలో ఎంతవరకు గర్జిస్తూ ఉంటాయంటే, యావన్నా మనసృణ్వంతి కాశ్యా పాప ఆజలాశనేహే, ఆ కాశీ పేరు విననంత వరకే ఈ మహాపాపముల కొండలన్నీ గర్జిస్తూ ఉంటాయి. ఆ పిడుగులన్నీ కూడా ఆ కాశీ అనే నామం విన్నామంటే బ్రహ్మహత్యాది పాపములన్నీ పోతూ ఉంటాయి. అందుకే నిన్న హరిప్రసాదరావు గారు ప్రశ్న వేశారు, మంచి ప్రశ్న. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇది బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్తని ఉన్నది కదా, నేను కాశీకి వెళుతూ ఉంటాను, నేను అక్కడే ఉంటాను అని అంటుంటేనే కాశీవాసం ఫలం వస్తుందన్నారు కదా. కాశీకి వెళ్ళాలని వెళ్ళకపోతే పతితులవుతారని చెప్పారేమిటి, సందేహం తీర్చండి అన్నారు. అక్కడ ఏంటంటే కాశీ నామస్మరణ వైభవాన్ని గురించి చెబుతూ చెప్పిన మాటది. అంటే మనం కాశీ నామస్మరణం, కాశీ పేరు స్మరిస్తేనే ఎటువంటి ఫలితం ఉంటుందో ఆ సందర్భంలో చెప్పినటువంటి శ్లోకం అన్నమాట. కాశీ నేను వెళ్తాను, కాశీలో ఉంటాను, కాశీకి వెళ్తానని కాశీ స్మరణ వైభవాన్ని, అంటే కాశీలో ఉండాలని కాశీ స్మరణ వైభవాన్ని గురించి చెప్పిన మాట. అంతేగాని ఇది ఉన్నదే, కాశీకి వెళ్ళాలని మనం సంకల్పం చేసుకొని అన్నీ సిద్ధమై వెళ్లకుండా ఉండడం, అక్కడ సంకల్పం లేదు, ఊరికే కాశీ స్మరణం అన్నమాట. నేను కాశీకి వెళ్ళాలి, కాశీలో ఉండాలి, అక్కడ నివసించాలని కాశీని స్మరిస్తున్నాం. వెళ్ళటల్లా వెళ్ళాలనే సంకల్పం లేదు అక్కడ ఆ రకంగా మనం అర్థం తీసుకోవాలి. ఇది మాత్రం ఉన్నదే, నేను కాశీకి వెళ్ళాలని అనుకోవడం, అందరికీ చెప్పడం, టికెట్లు తీసుకోవడం, సిద్ధం కావడం, చివరిలో ఏదో మరి ఆ శివుని యొక్క మాయ అనుకోండి, ఏదైనా అనుకోండి, మనకు అర్హత ఉందో లేదో మానుకుంటాం, ఇది పతితులవుతారన్నది. అందువల్లనే కాశీ నామం వింటేనే బ్రహ్మహత్యాది పాపములన్నీ పోతూ ఉంటాయి అని చెప్పి చెబుతున్నారు. ఈ రకంగానే కాలభైరవుడు ప్రమథ గణాలతో తిరుగుతూ ముల్లోకములు వెళ్ళి చివరికి వైకుంఠలోకానికి వెళ్ళాడండి. అక్కడ శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. యజ్ఞుడు ఇదివరకు ఆ రూపంలో ఉన్న ఆయనకును దగ్గర అక్కడ యజ్ఞుడు ఇదివరకు ఉన్నది, యజ్ఞావతారంలో జరిగింది ఇది. ఇక్కడ వైకుంఠానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ శ్రీ మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు ఇక్కడ లక్ష్మీదేవితో తన అనుచరులందరితో అక్కడ ఉన్నాడు. ఈయన మహాదేవుడి అంశతో జన్మించినటువంటి వాడు ఈ మహాభైరవుడు. భయంకరంగా ఆకారం కలిగి ఉన్నాడు. ఆయన ఎదురు వచ్చేసి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. వైకుంఠవాసి అయిన నారాయణుడు, దేవతలు, మునువులు, అక్కడ దేవత స్త్రీలు అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. లక్ష్మీదేవి తర్వాతనే శిరస్సు పైన అంజలి ఘటించి రకరకాలుగా స్తోత్రం చేశాడు శ్రీమన్నారాయణుడు. పార్వతి ఆ లక్ష్మీదేవితో అంటున్నాడు, ప్రియా చూడు, ఎవరో తెలుసా అయినా, ఇవాళ నిజంగా మనకి పుండరీకాక్షుణ్ణి కదా, మన కన్నులు ఇవాళ ధన్యమైనవి. ఓ లక్ష్మీదేవి, ఆ జగన్నాథుడైనటువంటి విశ్వనాథుడైన ఈ కాలభైరవుణ్ణి చూస్తున్నాం, ఈయనే దాత, ఈయనే విధాత, లోకములకు ప్రభు ఈయనే, ఈశ్వరుడు ఈయనే, అనాది ఆది లేనటువంటి వాడు ఈయనే, సర్వం అందరికీ శరణుడు ఈయనే, శాంతుడు ఈయనే, అన్నీ సర్వజ్ఞుడు ఈయనే, సర్వయోగి ప్రభు ఇతడే, సర్వభూతైకనాథుడు ఈయనే, సర్వభూత అంతర్యామి ఈయనే, అందరికీ అన్నీ ఇచ్చేవాడు ఆయనే, యోగులందరూ పరమశాంతులై హృదయాకాశంలో ధ్యానం చేసేది ఈయనే, ఆయనే చూస్తూ ఉంటారు, ఈయనే చూస్తూ ఉంటారు తన యొక్క హృదయ గుహలో అని చెప్పి ఈ రకంగా అరూపో ఈయనకు అసలు రూపం లేదు. ఇప్పుడు మనకు రూపం అయ్యి మన దగ్గరికి ఆయన స్వయంగా వస్తున్నాడయ్యా రూపం ధరించి. ఇంతకంటే ఏం కావాలి? ఈయన పరమేష్ఠి ఉన్నాడే, ఆ మహాదేవుడి చేష్టలు చాలా విశిష్టంగా ఉంటూ ఉంటాయి. ఆయన పేరు చెబితే చాలండి, కాలభైరవానో లేదా శివానో, నా దేహ శోభిదే దృక్కు, వాడు దేహం ధరించిన వాళ్ళకు దేహమే నశించిపోతుంది. ఆయన గనక చూచినట్లయితే పునర్జన్మే ఉండదు మానవులకి. సౌమ్యమాయాతి భగవాన్ త్ర్యంబక శశిభూషణ సోయమాయాతి, సాక్షాత్తు చంద్రశేఖరుడే, ఆ ముక్కంటియే భగవాన్ మనకు ఇంటికి వస్తూ ఉన్నాడు. ఎందుకు మనం దేవతలమైనా మన జన్మ వ్యర్థం, దేవతలకు మోక్షం లేదు. ఆ పుణ్యం అనుభవించిన తర్వాత మళ్ళీ భూమిపైకి అవతరించడం, లేకపోతే ఆ తర్వాత ఉన్నదే క్రమంగా ముక్తిని పొందడం, శివలోకానికి మహాకైలాసానికి వెళ్ళడం, ఆ తర్వాత ముక్తిని పొందడం ఉంటుంది. దేవతలమైనటువంటి మన జన్మ వృధా. జన్మ లభ్యతే ఎత్తు నిర్వాణం సర్వదుఖాంత కృత్యతు, దేవతలమైన మనకు మోక్షం అనేది లభించదు కదా. ఇక్కడ దేవా దేవత్వాత్ అశుభంకించి దేవలోకే న విద్యతే, ఈ దేవత్వం కావడం కూడా మనకు ఒక అమంగళమే. ఎందువల్లంటే మోక్షం పొందేటువంటి అవకాశం లేదు ఈ దేవలోకంలో. ఆ సర్వదేవ ప్రభువుని చూచి కూడా మనం ముక్తిని పొందట్లేదు. కారణం ఏంటంటే దేవతలమైనాం కాబట్టి. ఇదే మానవులు కానీ భూలోకంలో ప్రాణులైతే ముక్తిని పొంది ఉండేవాళ్ళు అని చెప్పి రకంగా అనుకొని లక్ష్మీదేవితో ఎంతో సంతోషంతో శరీరం అంతా రోమాంచితమైంది శ్రీ మహావిష్ణువుకు. మహాదేవుణ్ణి, ఆ వృషభధ్వజుణ్ణి, ఆ సర్వజ్ఞుణ్ణి, ఇదంతా కూడా పరమేశ్వరుడి యొక్క లీల. కాలభైరవుడు ఈ రూపంగా రావడం, చేతిలో బ్రహ్మకపాలాన్ని ధరించడం, ఆయన వెంట ఈ బ్రహ్మహత్య రావడం, ఇదంతా ఏమిటి? ఇదొక లీలగాక ఏమిటి? ఇదంతా కూడా కింకారణం విరూపాక్ష భైరవుడితో అంటున్నాడు, ఇది నీ లీలయ్యా. ఏమిటి నువ్వు నువ్వు చేసే పని ఏమిటి? భిక్షాటనం ఏంటి? ఈ లోకాలన్నీ తిరగడం ఏంటి నాయన? నువ్వు మాయని నియంత్రించేటువంటి వాడివి, అటువంటి నీవు ఈ భిక్షతో తిరగటం ఏంటి? ఇదంతా మమ్మల్ని నీ మాయ చేత మోహిద్దాం అనుకుంటున్నావా నువ్వు? మేము మాత్రం మళ్ళీ నీ మాయ చేత మమ్మల్ని మోహితుల్ని చేయవద్దు నాయన. నువ్వు మనం కూడానే ఆయన్ని చూచి ఏముందిలే, ఈయన మామూలు వాడే, ఈయన కూడా బ్రహ్మహత్య అనుసరిస్తూ ఉంది, బ్రహ్మహత్య దోషం పట్టిందని అనుకోవచ్చు. అట్లా మాత్రం ఇదంతా నీ మాయ చేత లీలగా నువ్వు తిరుగుతున్నావు, నీ మాయ చేత మాత్రం నిన్ను మోహించి నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేని స్థితికి మమ్మల్ని తేవద్దు స్వామి. లేకపోతే బ్రహ్మగారు ఎందుకు నువ్వు ఈ రకంగా తిరుగుతున్నావు భిక్షాటనం చేసి అనంటే, నేను బ్రహ్మ యొక్క శిరస్సును నా అంగుళ్య అగ్ర నఖాగ్రంతో ఛేదించానయ్యా, ఆ బ్రహ్మహత్య దోషం పోవడం కొరకు ఈ రకంగా నేను తిరుగుతున్నాను ఓ విష్ణు అని చెప్పి చెబితే, అప్పుడు అంటున్నాడు పుండరీకాక్షుడు చిరునవ్వునవి, ఏమయ్యా నువ్వు ప్రళయకాలంలో ఎంతమందిని చంపడలా, మొత్తాన్ని నాశనం చేస్తున్నావు కదా, ఏమన్నా బ్రాహ్మలని వాళ్ళని వీళ్ళని ఆ కులాలు ఈ కులాలు వదిలిపెడుతున్నావా? కల్పముల ఆయుర్దాయువు తీరిన తర్వాత 100 సంవత్సరాలు బ్రహ్మగారిని చంపుతున్నావా? లేదా ఎంతమంది బ్రహ్మల్ని చంపావు? నేను ఎంతమంది బ్రహ్మల్ని సృష్టిస్తూ ఉన్నాను నా నాభికమలలో నుంచి? నువ్వంతా కూడా మహాప్రళయంలో ఈ బ్రహ్మలందరినీ ఇప్పటికి చంపావు కదా. ఆ బ్రహ్మల శిరస్సులన్నీ కూడా మాలగా వేసి అస్థిమాలా భూషణుడు అయి నువ్వు హాయిగా వివరిస్తూ ఉన్నావు కదా. అంతమంది బ్రహ్మల్ని చంపావు, అన్ని లోకాలని చంపావు, నీకేమో అప్పుడేమో ఏ దోషము లేదా? ఇప్పుడేదో ఒక్క బ్రహ్మగారి శిరస్సు ఖండించేటప్పటికి నీకు బ్రహ్మహత్యా పాపమా? ఎందుకయ్యా నీ మాయ చేత నన్ను మోహింపజేస్తావు? ఇదేదో నీ లీల కాబట్టి మళ్ళీ నన్ను మాయలో నీ మాయలో పడేయటానికి కదా అని చెప్పి ఈ రకంగా ఆయనని, అయినానే నీ ఇష్టం లేనాయన, నువ్వు అన్ని లోకాలకి నాయకుడు, నువ్వు స్వేచ్ఛగా సంచరించు, నీ మాయతో నన్ను మాత్రం మళ్ళీ ఆ బురిడి కొట్టినంత వాకు అని చెప్పి ఈ రకంగా చెప్పి, ఓ మహాదేవా, నీకు పారతంత్ర్యం లేదు, నీకు ఇతరుల పైన ఆజ్ఞలు పాటించవలసిన అవసరం లేదు, నువ్వు యథేచ్ఛగా నువ్వు తిరగవయ్యా అని చెప్పి ఈ రకంగా చెప్పి చెప్పేటప్పటికీ తదా తదా కొనను గత బ్రహ్మహత్య, అప్పుడు నీకు బ్రహ్మహత్యా దోషం ఎక్కడికి పోయింది అని అడిగాడు. కృత్వాపి సుమహత్ పాపం త్వాం యస్మరతి పావత, ఎన్ని పాపాలు చేసిన వాడైనా నిన్ను స్మరించినట్లయితే ఈ జగత్తులకు అధీరమైనటువంటి ఆ నిన్ను గనక స్మరించినట్లయితే పాపములన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి, యశ్చింతయది పుణ్యాత్మ తవ పాదాంబుజద్వయం, నీ పాదపద్మములు ధ్యానం చేస్తే దాలు ఆ పుణ్యాత్ముడు బ్రహ్మహత్యాది దోషముల నుండి కూడా నాశమును పొందుతూ ఉంటాడు. నీ పే నామస్మరణ యందు అనురుక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత పర్వతారముల వంటి పాపములు చేసినా కూడా వాళ్ళని బాధించవయ్యా. నీ రజోగుణం చేత తమో గుణం చేత వృద్ధి పొందినటువంటి ఈ పాప సమూహం ఉన్నదే తాపమును కలిగించేది శివనామము అనేటువంటి ఆ మంగళమైనటువంటి ఆ నామము ఉన్నదే వాళ్ళందరికీ ఆ రజోగుణాన్ని తమో గుణాన్ని పోగొట్టి పుణ్యమును ఇస్తూ ఉంటుందయ్యా. నీ నామస్మరణ అంత గొప్పది. ఎప్పుడైతే ఆ శివ శంకర చంద్రశేఖర మొదలైన నామాలతో ఆ పెదవుల నుండి బయటికి వస్తాయో ఇంకా వాడికి మళ్ళీ తిరిగి తిరిగి సంసారంలో జన్మించడయ్యా. ఓ పరమేశ్వర, ఓ పరమ, నువ్వే పరమాత్మవు, నువ్వే పరంధామవు, నువ్వే స్వేచ్ఛానురూపంగా మూర్తిని ధరించేటువంటి వాడు, ఇదంతా నీ క్రీడ, నీకు అసలు పరాధీనత ఏంటి, నువ్వు ఎవరో చెప్పిన మాట వినవలసిందేంటి, నీ యొక్క ఇచ్ఛతో నువ్వు ఒక క్రీడగా ఈ రకంగా నువ్వు భిక్షను బ్రహ్మకపాలంతో భిక్షని అన్వేషిస్తూ నువ్వు తిరుగుతూ ఉన్నావయ్యా, ఇదంతా నీ క్రీడ, ఇవాళ నేను చాలా ధన్యుణ్ణి, ఎవరైతే యోగులు కూడా దర్శింపలేనటువంటి నీ దర్శనం నాకయ్యింది, అక్షయమైనటువంటి జగత్తుకు మూలమైనటువంటి సాక్షాత్తు పరమేశ్వరుని నేను చూడగలిగాను, బా నాకు ఇంతకంటే పరమలాభం ఏముంది, నాకు ఇంతకంటే పరమమంగళం ఏమున్నది, నీ దర్శన రూప అమృతంతో నేను సంతుష్టునైపోయినాను, స్వర్గం కానీ మోక్షం కానీ కూడా నీ దర్శనం వల్ల నాకు లభించిన ఈ ఆనందంతో సమానం కాదు, నాకు స్వర్గం అవసరంలా మోక్షం అవసరంలా నీ దర్శన భాగ్యం కలుగుతుంది, ఇంతకంటే నాకేం కావాలి మహానుభావ అనేటప్పటికీ కాలభైరవుడు అంటున్నాడు, ఓ గోవింద అని చెప్పిన తర్వాత లక్ష్మీదేవి వచ్చి మనోరథవతి అని భిక్ష పెట్టిన, ఆమె పెట్టినటువంటి భిక్ష పేరు మనోరథవతి, మనోరథములన్నీ తీర్చేటువంటిది. ఆ మనోరథవతి అనేటువంటి భిక్షను ఆ కపాలమునందు లక్ష్మీదేవి సమర్పించిందండి. భిక్షాడనాయ దేవోపి నిరగాత్పరయాముదా, ఆయన కాస్త ఇంకా మళ్ళీ భిక్షాటనకు బయలుదేరాడు వైకుంఠము నుంచి. సంప్రార్థయత్ బ్రహ్మహత్యాం విముంచత్వం త్రిశూలినం, బ్రహ్మహత్యను విష్ణుమూర్తి ప్రార్థించాడు. ఎందుకు ఆయన వెంట వెళ్తావయ్యా, ముక్కంటి వెంట, నువ్వు విడిచిపెట్టిపో అన్నాడు బ్రహ్మహత్యని. ఆయన వెంటబడి వెళ్తున్నది కదా ఇది భయంకరమైన రూపంతో, నువ్వు విడిచిపెట్టు అని బ్రహ్మహత్య అంటే, నేను ఈ విధంగానైనా ఆ మహానుభావుని దర్శించుకుంటూ ఆయన వెంట సేవించుకుంటున్నా, ఈ అవకాశం నేను పోగొట్టుకుంటానా, ఈ రకంగా నేను ఆయన్ని సేవించుకుంటున్నాను అని చెప్పి అన్నదిట ఎవరు బ్రహ్మహత్య. ఆ రకంగా బ్రహ్మహత్య ఇంకా విడిచిపెట్టలా, వైకుంఠానికి వెళ్ళినా బ్రహ్మహత్య దోషం ఇవన్నీ విడిచిపెట్టలా. అప్పుడే తమూచే అధ హరిం శంభు, అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ అదే ఆ కాలభైరవుడు అంటున్నాడండి, ఏమయ్యా మహావిష్ణు, నీ మాటలు అమృతపానంలాగా ఉన్నాయ్యా, నేను బాగా తృప్తి చెందాను, నీకు వరం ఇస్తాను గోవింద అనేటప్పటికీ, నీ మాటలు నువ్వు ఇచ్చిన గౌరవం అనే అమృత పానంతో ఉందే, నేను చాలా సంతోషించానయ్యా, మిగిలిన వాళ్ళు పెట్టిన భిక్ష కంటే కూడా అనేటప్పటికి మహావిష్ణువు అన్నాడు, నాకు నువ్వు నేను వరం ఇవ్వడానికి కనుక యోగ్యుని కనుక అయినట్లయితే స్వామి ఇంతకంటే నాకేం కావాలి, ఎవరి మనోరథములకు అందనటువంటి నిన్ను నేను చూస్తూ ఉన్నాను. అనమ్రో అనభ్రేయం సుధావృష్టి రసాయాసో మహోత్సవ, అమృత వర్షం కురిచినట్లుగానే ఉన్నది నిన్ను చూస్తూ ఉంటే, అందువల్ల ఇంతకంటే నాకేం కావాలి, అభియోగోస్తు మే దేవా త్వదంఘ్రి యుగళేనవై, నీ పాదపద్మములతో నాకు వియోగం ఉండకూడదు, అంటే నీ పాదపద్మముల ఎందు నా మనస్సు ఎప్పుడు లగ్నమై ఉండాలి. యశయే వరశంభో నాణ్యం కంచిద్ వరం వృణే, ఈ వరం తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదన్నాడు. అప్పుడు ఈశ్వరుడు అంటున్నాడండి, నీకు అలాగే అవుతుంది నాయన, నువ్వు చెప్పినట్లుగానే అవుతుంది, నువ్వు అందరి దేవతలకు వరాన్ని ఇచ్చేటువంటి వాడు అవుతావని ఆ శ్రీ మహావిష్ణువుని ఆయన కాస్త అనుగ్రహించి బ్రహ్మ ఇంద్రాది లోకములన్నిటికీ వెళ్ళి తర్వాతనే మోక్ష జనని అయినటువంటి వారాణసిని చేరుకున్నాడండి. ఎక్కడైతే జంతువులందరికీ అక్కడ ఉన్నటు ప్రాణులందరూ ఎవరైతే కాశీలో ఉంటూ ఉంటారో అలాంటి కాశీతో మిగిలినటువంటి ఈ సత్య వైకుంఠ లోకాలన్నీ కూడా 16వ వంతు కూడా వైభవాన్ని కలిగి లేవు. బ్రహ్మాది పదములు కూడా అలాంటివే, అవన్నీ కూడా కష్టములకు లోనైనవే. అప్పుడప్పుడు బ్రహ్మకు కష్టం వస్తుంది, విష్ణువుకు కష్టం వస్తుంది, ఇంద్రాది దేవతలకు కష్టాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా విపత్తులకు నిలయమైనటువంటిదయ్యా. వారాణసిలో ఉన్నవాడు వాడు జటీ కావచ్చు అంటే పాశుపత దీక్ష వహించినవాడు, ముండీ కావచ్చు అంటే దండి సన్యాసులు అని ఉంటారు వాడు కావచ్చు, దిగంబర అంటే అవధూతలోనే ఉంటారు కొంతమంది దిగంబర స్వాములు వాళ్ళు కావచ్చు, నాణ్యత్ర వాళ్ళు కూడా వారాణసిలో కనుక ఉన్నట్లయితే మహా సర్వలక్షణాలతో కూడిన మహారాజ్యమును పరిపాలించే రాజు కంటే వాళ్ళు గొప్పవాళ్ళయ్యా. వారాణసిలో భిక్షాటను చేస్తూ నివసించినప్పటికీ వాడు ఉత్తముడయ్యా, ఇతరత్ర లక్షాధిపతి కూడా వాడితో సమానుడుగావు. ఎందువల్లయ్యా అంటే లక్షాధిపతి ఉన్నాడే శ్రీమంతుడు కోటీశ్వరుడు మళ్ళీ గర్భంలో పుడతాడు, వారాణసిలో భిక్ష చేసుకునేవాడికి మళ్ళీ గర్భవాసం లేదయ్యా, అందువల్ల వాడికంటే వీడే గొప్పవాడు. ఇక్కడ అమృత అదే ఉసిరికాయంత భిక్ష బలం దా పెట్టినా సరేటండి, భిక్షువులకు ఉసిరికాయంత అది మేరు పర్వతం అంత ఫలితాన్ని ఇస్తూ ఉందండి. కాశీలో భిక్షుకులకు కనుక భిక్ష పెడితే కాశీలో ఒక దరిద్రుడైనటువంటి ఒక కుటుంబీకుడికి సంవత్సరమంతా సరిపోయేటువంటి భోజన సామాగ్రి కనుక ఇచ్చినట్లయితే వాడు ఎన్ని వర్షములకు వాడు ఇచ్చాడో అన్ని యుగ పరిమాణము వాడు స్వర్గంలో దేవతలతో పూజింపబడుతూ హాయిగా సుఖాలు అనుభవిస్తూ ఉంటాడయ్యా. వారాణసి క్షేత్రంలో పాపం ఉపాధి లేకుండా బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళకు వర్షమునకు సంవత్సరానికి సరిపోను ఆహార పదార్థాలు కనుక ఇచ్చినట్లయితే వాడికి జన్మజన్మల్లో ఆకలి దప్పికలు ఇలాంటి దుఃఖాలు అనేటువంటివి ఉండవయ్యా. కాశీధామంలో నివాసం చేయడం కొరకి తను చేస్తే మంచిదే, తను చెయ్యకపోయినా ఎవడైనా పాపం దరిద్రుడు ఉంటే తను చేయడానికి అవకాశం లేకపోతే ఇంకెవరికైనా కాశీలో ఉండేవాడికి కావలసిన వసతులన్నీ కల్పించి వాడికి వాసం కనుక కల్పించినట్లయితే వాడికి కూడా కాశీ వాసం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఎవరినైనా మంచివాడిని కాశీలో ఉండటానికి అతనికి అయ్యేటువంటి డబ్బులు మనం ఇచ్చి 10,000, 15,000 ఎంత అయితే అంత ఉంచితే ఆ శ్రీమంతుడికి కాశీవాస ఫలం సమానంగా వస్తుంది, ఇద్దరికీ సమానంగా వస్తుంది. బ్రహ్మహత్యాది పాపాన్ని యశా నామను పేరు కాశీ పేరంటేనే బ్రహ్మహత్యాది పాపములు పోతూ ఉంటాయి. ద కాశీని అందువల్ల దేనితో మనం పోలుస్తాం, కాశీలో బ్రహ్మహత్యాది దోషములు పోతాయి అనడానికి రాబోతున్నదండి. కాలభైరవుడు భయంకరమైన ఆకారంతో కాశీలో ప్రవేశించాడో లేదో చేతిలో ఉన్న కపాలం కాస్త కింద పడిపోయింది, వెనక ఉన్న బ్రహ్మహత్య కాస్త వెళ్ళిపోయింది పాతాడని. ఇప్పుడు ఈ కథ ఎందుకు మనకు బ్రహ్మహత్యాది దోషములు కూడా కాశీలో పోతాయి నశిస్తాయి అనడానికి ఇది ఉదాహరణమైన కథ. ధనంజయుడి కథ ఏంటి, విశ్వేశ్వరుడు అనుగ్రహం లేకపోతే కాశీలో ప్రవేశం ఉండదు అనటానికి అది ఉదాహరణమైన కథ అనమాట. హస్తాత్ వెంటనే క్రింద పడిపోయింది. ఇంకా కాలభైరవుడు నాట్యం చేశాడు, బ్రహ్మకపా ఎన్ని లోకాలు తిరిగినప్పటికీ ఆ బ్రహ్మకపాలం కాలభైరవుడి చేతిలో నుంచి పడలేదండి. కాశ్యాం క్షణతో ఆపదతు కాశీ ప్రవేశించాడు పడిపోయింది. ఆ పడిపోయినటువంటి చోటునే కపాలమోచనము అని తీర్థం అండి, అది కపాల మోచనము అని తీర్థం. కపాలం పడింది అక్కడ ఆ తీర్థంలో, అందువల్ల అది కపాల మోచనం అయింది భైరవుడి చేతి కపాలం. అక్కడ కాలభైరవుడు ఉండిపోయినాడు. కాలభైరవులు దాన్నే ఏమంటారంటే లాట్ భైరవ్ అంటారు. అది అంతా కూడా నేను అది కూడా ముస్లిం ఏరియా, చాలా విశాలమైన స్థలం, పెద్ద దేవాలయాలు ఏమీ ఉండవు, ఓపెన్గానే ఉంటుంది. మధ్యలో కులస్తంభం ఉంటారు, కాలభైరవుడు ఉంటాడు. చుట్టూ 8 మంది ఉన్నారే అష్టభైరవులు ఉన్నారే, అష్టభైరవులు ఆయన చుట్టూ ఉంటారు. అవి ఇంతంత దిమ్మెల్లాగా ఉంటాయి, ఒక అడుగు ఎత్తు 6 అడుగు ఎత్తు, చుట్టూ 8 దిమ్మెలు ఉంటూ ఉంటాయి, మధ్యలో ఆయన ఉంటూ ఉంటాడు. అక్కడ ఏమిటంటే ఈ 8 మంది అష్టభైరవులు కూడా కాశీనగరం అంతా తిరుగుతూ ఉంటారు. కాశీలో ఎవరెవరు ఏం చేస్తుంది అన్నీ గమనించుతూ ఉంటారు. ఎవడన్నా మరణించాడనుకోండి రోజు అక్కడ కోర్టు జరుగుతూ ఉంటుంది. లాట్ అంటే ఏంటి, అష్టభైరవులే అది కోర్టు అండి, ఒక పార్లమెంట్ సమావేశం అనుకోండి, లేదంటే న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ న్యాయస్థానం మందిరం అనుకోండి, విచారణ జరిగే మందిరం. ఆ 8 మంది వీళ్ళు ఉంటూ ఉంటారు, మధ్యలో ఆయన భైరవుడు ఉంటూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా విషయాలని మరణించిన వాళ్ళు ఇవన్నీ విషయాలన్నీ తీసుకొని వచ్చి వాళ్ళ పాపపుణ్యములన్నీ వివరిస్తూ ఉంటారు. పుణ్యాత్ముడు కనుకైతే సరే ఉంది, ఇంకా ఏదైనా పాపములుంటే ఆయన దర్శనం అవ్వదని కొద్ది కొద్దిగా ఉన్న పాపాలు అయితే పోతాయి. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తే తారక మంత్ర ఉపదేశం చేస్తాడు. వీడు కాశీలో ఉండి పాపాలు చేశాడు అనుకోండి, పంచక్రోశి మొదలైన యాత్రలన్నా చేయాలి పాపములు పోవడానికి. కాశీలో ఉండి పాపాలు చేశాడు, వాడికి రుద్రపిశాచం అనుభవం వచ్చేసేస్తుంది 30,000 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ కాలభైరవుడి దగ్గర తీసుకొని వచ్చి ముందు ఉంచుతారు అక్కడ లాట్ భైరవుడి దగ్గర. ఆయన దర్శనం వల్ల ఏమైనా కష్టం ఇంకా పుణ్యపాపములు ఏవైనా ఉంటే పాపభక్షణుడు అని పేరు కదా, ఇంకా అన్ని పాపాలు పోతాయి, శుద్ధుడైపోతాడు. పరం విశ్వనాథుడి దగ్గరికి పంపుతారు, ఆయన తారక మంత్రోపదేశం చేస్తాడు, ముక్తిని పొందుతాడు. కాశీలో ముక్తిని పొందకుండా ఉండటం అనేది లేదు, కాస్త పాపి అయితే తర్వాత కొంతకాలం వచ్చి ఇక్కడ దస్తే మళ్ళీ ఇంకా కాస్త వ్యవధిలో, మొత్తం మాత్రం ముక్తి అనేది అక్కడ తప్పదన్నమాట, తప్పనిసరిగా అక్కడ ఉంది. ఈ మొత్తం 8 మంది భైరవులు అంటే ఇప్పుడు మనం ఎవరిని తీసుకోవాలంటే ఫస్ట్ హరిశ్చంద్ర ఘాట్లో ఆ మెట్ల పైన ఉన్నాడు ఆయన, రురుభైరవుడు అంటాం. ఆ తర్వాత మహానుభావుడే దుర్గా మందిరానికి వస్తే అక్కడ కాళీ మందిరం ఉంటుంది, ఆ కాళీ మందిరంలో పక్కన ఉంటూ ఉంటాడు ఆయన. చెండ కాదు కాదు చెండభైరవుడు, చెండభైరవుడు అని అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత మన కామాక్షి మందిరానికి వెళ్తే కామాక్షి కాదు వటుక భైరవ మందిరం ఉంది, కామాక్ష అని అంటారు కాశీలో. అక్కడికి వెళ్ళినట్లయితేనే అక్కడ ఆదిభైరవుడు ఉన్నాడు, ఆ పక్కనే ఉన్మత్త భైరవుడు ఉన్నాడు, అక్కడ ముగ్గురు. ఆ పక్కనే కామాక్షి మందిరం ఉంది, అస్సాంలో ఉండే అమ్మవారి మందిరం కామాక్షి మందిరం, అక్కడ క్రోధ రూపంలో ఉంటుంది, క్రోధ భైరవుడు అని అంటారు. ఆ తర్వాత కాశీపురానికి వెళితే జ్యేష్ఠేశ్వరుడు ఆ ప్రాంతాల్లోనే అక్కడ భూతభైరవుడు ఉన్నాడు, అక్కడ భూతభైరవుడు అని చెప్పి అక్కడ. మహామృత్యుంజయ మందిరానికి వెళ్తే అక్కడ అశితాంగ భైరవుడు అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఆ తర్వాత అక్కడే గాయిఘాట్లో కనుక వెళ్తే సంహార భైరవుడు అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఆ తర్వాత మన కాలభైరవుడు ఉన్నారు. ఈ రకంగా అష్టభైరవులు ఉన్నారు. ఈ అష్టభైరవుల యొక్క కోర్టు అసలు ఆయన అక్కడ ఉన్నాడు అనమాట, లార్డ్ భైరవుడి దగ్గర అక్కడ విచారణ జరుగుతూ ఉంటుంది. అత ప్రదక్షిణి అందువల్లనే సా కాశ్యాం క్షణతో నష్ట కథం కాశీన దుర్లభ. బ్రహ్మహత్యా దోషం ఒక్క క్షణంలో పోయింది. అత ప్రదక్షిణి కార్య పూజనీయా హి పురిత్వ్యం. అందువల్ల కాశీకి ప్రదక్షిణం చేయాలి, రోజు దీన్ని పూజించాలి. వారాణసి కాశీ అనే ఈ మహామంత్రం యావజ్జీవము 3 సంధ్యలయందు జపిస్తే ఇంకా వాడి జన్మ ఉండదు. అవిముక్తం మహాక్షేత్రం దాన్ని స్మరిస్తే చాలు, దూరదేశంలో ఉండి మనం ఇక్కడే ఉండి కూడా అందుకే ఈ పేర్లండి కాశీ అను ఆనందవనమును కాశీ కాశీ కాశీ. లేదంటే గంగా అంటాం అనుకోండి, గంగా గంగేది యో బృయాత్ యోజనాంశతైరపి ముచ్యతే సర్వపాపాత్ విష్ణులోకం సగచ్చ. స్మరిస్తే చాలు, ఆ కాశీ దేవతలను మనం స్మరించుకుంటూ ఉంటేనే వాడు మళ్ళీ తిరిగి జన్మ ఉండదండి. ఆనంద కాననం ఎవడు మనస్సులో స్మరిస్తూ ఉంటాడో, ఆ మహాత్మ్యాన్ని ఆనంద కానన మహాత్మ్యాన్ని ఎవడు వింటూ ఉంటాడో విన్నవాడు కూడా మళ్ళీ జయించడు. ఆ రుద్రావాసంలో ఉంటే చాలు, చక్కని ఇంద్రియ నిగ్రహంతో ఎన్ని పాపములున్నా కూడా వాడు విముక్తిని పొందుతూ ఉంటాడు. మహాశ్మశానాన్ని పొందితే చాలు, కాశీ పేర్లన్నీ వరుసగా చెబుతున్నాడు, దైవలోక యోగం వల్ల అక్కడే మరణిస్తే చాలు ఇంకా మళ్ళీ శ్మశానంలో శయనించడు. అంటే ఇంకా మళ్ళీ మనం జన్మ ఉంటేగా మళ్ళీ చావడం శ్మశానానికి వెళ్ళడం. కపాల మోచనం కాశీలో ఆ తీర్థాన్ని స్మరించినా చాలు వానికిట ఈ లోకంలో జన్మ జన్మల్లో చేసిన పాపములన్నీ కూడా నశిస్తూ ఉంటాయి. కాశీకి వచ్చి తీర్థశ్రేష్టమైనటువంటి ఆ కపాల మోచనంలో స్నానం చేసి తర్పణం చేస్తే పితృదేవతలందరినీ తృప్తిపరిస్తే బ్రహ్మచారి దోషములు పోతాయి. ఈ శరీరం అశాశ్వతమైంది ఇది తెలుసుకొని వారాణసిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి శంకరుడు దేహాంతములో తత్, ఆ తత్ అనే పదం చేత తత్పదవాచ్యమైనటువంటి పరబ్రహ్మ ఐక్యాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. తత్ అంటే పరబ్రహ్మని చెప్పుకున్నాగా, ఆ తత్వ తత్పదవాచ్యమైన పరబ్రహ్మ స్వరూపాన్ని కలుగు చేస్తూ ఉంటాడు, అంటే బ్రహ్మైక్యాన్ని కలుగు చేస్తూ ఉంటాడు. ఈ కాశీపురి సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క శరీరము, దీన్ని గురించి భగవంతుని పరబ్రహ్మను గురించి వాక్కులకు మనస్సుకు ఎట్లా అతీతమైన వాడో ఈ కాశీపురి కూడా వాక్కులకు మనస్సుకు వర్ణించడానికి ఊహించడానికి అశక్యమైనటువంటిది. అస్యాస్తత్వమిహం జానే, నేను కూడా ఈ నేను నాకు మాత్రమే తెలుసు, శివుడు పార్వతితో విష్ణువుతో అంటున్నాడు ఈ తత్వం, కాశీతత్వం నాకు తెలుసు. మళ్ళీ శివభక్తుడికి తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. ఇది అనిర్వాచ్యమైన పరానంద స్వరూపం, ఇది శివ విరోధులున్నారే, శివద్వేషులు ఈ కాశీలోనికి ప్రవేశించలేరు. ముచ్చంతే జంతవోత్రైవ, యోగం వల్ల ఎలా యోగులు ముచ్చింది పొందుతారో ఇక్కడ ముక్తిని అలా పొందుతారు. ఇది పరమపదము కాశీ, పరానంద స్వరూపము ఇది, ఇదే పరజ్ఞా పరమజ్ఞానము మోక్షకాంక్షులైనటువంటి వాళ్ళకి. ఇక్కడ ఎవరైతే ఈశ భక్తులు కాశీలో ఉంటూ ఈశ్వరుడు భక్తుల్ని ఎవరైనా కోపంతో విరోధించిన పురి అయి ఈ కాశీ పట్టణాన్ని ద్రోహబుద్ధితో చూచినప్పటికీ వాడు మూఢుడు, ఇంకా వాడికి ఎక్కడికి వెళ్ళిన గతి మాత్రం ఉండదు. ఇక్కడ కపాలమోచన తీర్థము ముందు భైరవుడు ఉంటూ ఉంటాడయ్యా, కపాలమోచన దగ్గర ఉంటూ ఉంటాడు అసలు భైరవుడా. తత్రైవ భక్తులందరికీ కూడా పాపములన్నీ భక్షిస్తూ ఉంటాడు, అందుకే ఆయన పాపభక్షణుడు అనే పేరు పొందాడు. ఎన్ని పాపములైనా ఆయన దర్శనంతో అన్నీ కూడా భక్షింపబడుతూ ఉంటాయి. కాలభైరవుడు సేవకులకు పాపముల నుండి భయం అవసరం లేదు, ఆయన దుష్టుల యొక్క ఆ పాపములన్నీ కూడా మర్దించి మారేస్తాడు. అలాగే అందుకే ఆయనకు ఆమర్దకుడు అనే పేరు వచ్చిందయ్యా. ఈయన అందుకే కలిని కాలాన్ని కూడా భక్షిస్తాడు, అందుకే కాలభైరవుడు అనే పేరు వచ్చింది. కాశీవాసుల యొక్క కలికృత దోషాలు కాలమునకు సంబంధించినవి అన్నీ కూడా ఆయన భక్షించేస్తాడు, అందుకే ఆయనకు కాలభైరవు అనే పేరు కూడా వచ్చిందయ్యా. కాలుడు కూడా భయపడుతూ ఉంటాడు. యమదూతలు చాలా దూరంగా ఉంటూ ఉంటారు, భయపడిపోయి ఆయన దగ్గరికి కాశీ భైరవుణ్ణి స్మరిస్తే దాలు. మార్గశిర మాస కృష్ణపక్షం అని అంటే అక్కడ ఏమవుతుందంటే కార్తీక మాసం కృష్ణపక్షం అవుతుంది. ఆ రోజు అక్కడ వార్షిక తిథి జరుగుతూ ఉంటుంది కాలభైరవుడి దగ్గర. ఆ రోజు ఉపవాసం ఉండాలి. తర్వాత మహా ఎన్ని అక్కడికి వెళ్ళి ఆయన్ని దర్శిస్తే ఎన్ని పాపాలు చేసినా విముక్తిని పొందుతారు. మార్గశిర బహుళ అష్టమి అంటే కార్తీక బహుళ అష్టమి మనకు. వాళ్ళకేంటంటే కార్తీక బహుళ పాడ్యమి నుంచి మార్గశీర్ష మాసం స్టార్ట్ అవుతుంది, కృష్ణపక్షంతో స్టార్ట్ అవుతుంది, మనకు శుక్లపక్షంతో స్టార్ట్ అవుతుంది, వాళ్ళకే పూర్ణిమతో అయిపోతుంది మాసం. అందువల్ల మనం అప్పుడు వెళ్ళి చూడాలన్నమాట. అప్పుడు కనుక చూచినట్లయితే కాలభైరవ దర్శనం వల్ల పాపములన్నీ నశించిపోతాయి. అనేక జన్మల్లో చేసిన లక్షలాది వేలాది పాపములన్నీ విలయమైపోతాయి కాలభైరవ దర్శనం వల్ల. బాగా చక్కగా ఆయన్ని కనుక పూజ చేసినట్లయితే ఆ మార్గశిర బహుళ అష్టమి నాడు ఇంకా ఆ సంవత్సరంలో కాశీవాసులకు విఘ్నాలు ఉండవు. కాశీ కాలభైరవుని చూడవలసిన రోజులు మీరు కాశీకి వెళ్ళినప్పుడు గుర్తుంచుకోండి. వారాల్లో ఆదివారం మంగళవారం అయితే మంచిది. ఈ ఆదివారం వస్తే మరి జనం ఎక్కువ ఉంటారు, కాస్త పెందలు పొద్దున్నే వెళితే మంచిది. పొద్దున్నే వెళితే కాశీవాసులు కాశీలో ఉండే హిందీ వాళ్ళు అంత తొందరగా రారు, వాళ్ళు చిన్నగా 7:30-8 తర్వాత వస్తారు. అష్టమి రోజు చూడాలి, చతుర్దశి రోజు చూడాలి. అష్టమి చతుర్దశి అండి, మంగళవారము ఆదివారం. మంగళవారము అష్టమి వచ్చినా, మంగళవారము చతుర్దశి వచ్చినా, లేదా ఆదివారము అష్టమి ఆదివారము చతుర్దశి, ఆ రోజు చూడాలి. ఎన్ని ప్రదక్షిణలు చేయాలంటే 8 ప్రదక్షిణలు చేయాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి 8 ప్రదక్షిణలు. కాలభైరవ భక్తానాం కాశీ నివాసినాం దుర్గతి అనేటువంటిది ఉండదు. విశ్వేశ్వరుడు భక్తులయ్యుండి మాకు ఆయన చూచాం చాలే, కాలభైరవుని చూడకుండా వస్తారు కొంతమంది. కాలభైరవులు భక్తులు కాకపోయినట్లయితే కాశీలో వాళ్లకు ప్రతి క్షణము విఘ్నములు కలుగుతూ ఉంటాయి. కాలోదక తీర్థం అని ఉన్నది, అది ఇప్పుడు మనం కాలభైరవుని చూస్తామే అక్కడ లేదు. అది ఎక్కడ ఉందంటే దీని కాలభైరవుడి వెనక దండపాణి భైరవుడు అని ఉన్నాడు, ఆ పక్కన ఉన్నది కాలోదకం అని కాలభైరవుడి తీర్థం. ఈ కపాలమోచనమో ఇక్కడ ఉన్నది, ఈ లార్డ్ భైరవుడి దగ్గర కపాలమోచన తీర్థం. అక్కడ కాక అక్కడ కాలోదకం అనే తీర్థం ఉంది. ఆ కాలోదక తీర్థంలోనే స్నానం చేసి తర్పణాలు చేస్తే కాలరాజును చూస్తే ఇంకా వాడి నరకం నుండి బయటపడిపోతాడు. ఎవరు వాళ్ళ పితృదేవతలందరూ ఆ పాపభక్షణుడైనటువంటి ఆ కాలభైరవుడికి 8 ప్రక్షణములు చేస్తే ఇంకా పాపములు వాడి దగ్గర మనోవాక్క పాపములన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. ఆ ఆమర్దక పీఠంలో ఆమర్దకుడు అంటే కాలభైరవుడే, అక్కడ కనుక జపం చేస్తే తన ఇష్టదేవత జపం చేస్తే 6 సిద్ధిస్తుంది భైరవుడి యొక్క అనుగ్రహం చేత. వారాణసిలో ఉండి కూడా భైరవుణ్ణి కనుక సేవించకపోతే వాడి పాపాలు శుక్లపక్షంలో చంద్రుల్లాగా వృద్ధి పొందుతూ ఉంటాయి. కాబట్టి ఆయనకు బాగా ధ్యానం చేస్తూ ఉండాలి, దర్శించుకుంటూ ఉండాలి. ఆ పాపభక్షుణ్ణి పూజలు చేయాలి, ఉపహారాలు ఇవ్వాలి. అప్పుడు కాళరాజును కాశీలో ఉంటూ చతుర్దశి అష్టమి మంగళవారం ఈ తిథుల్లో చూడకపోయినట్లయితే వాడి పుణ్యం కృష్ణపక్షంలో చంద్రుల్లాగా దినదినము నశించిపోతూ ఉంటుంది. ఈ అధ్యాయ శ్రవణం చేత బ్రహ్మహత్య మహాపాపం పోతుంది. భైరవుడు యొక్క ఉత్పత్తి గురించినటువంటి ఈ కథను వినటం వల్ల సర్వపాపముల నుండి విముక్తిని పొందుతారు. జైళ్లలో కారాగారాల్లో ఉండేవాళ్ళు కూడా విముక్తిని పొందుతారు, సర్వ కష్టాలలో నుంచి విముక్తిని పొందుతారు. ప్రాదుర్భావం భైరవశ్చ శృత్వా ముచ్యతే సంకటాత్. భైరవుడి యొక్క ప్రాదుర్భావం విన్నందువల్ల సంకటముల నుండి ముక్తిని పొందుతారు అని చెప్పి చెప్పారండి. రేపు దండపాణి వృత్తాంతం వస్తుంది రేపు, ఆ తర్వాత జ్ఞానవాపి వృత్తాంతం వస్తుంది. ఇవన్నీ ప్రధానమైనవి, వాటన్నిటి యొక్క వృత్తాంతాలు క్రమక్రమంగా వస్తూ ఉంటాయి, కాశీలో ఉన్నాయి. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీమహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణా సమేతాయ విశ్వనాథాయ మంగళం. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, గోవధస్య నిషేధోస్తు, లోకస్య కళ్యాణమస్తు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. మాతా పార్వతీకి సంగే హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. మాతా పార్వతీకి సంగే. స్వస్తి.